ബ്രഹ്മജ്ഞാനമയം നമാമി ഹനുമത്കാളീപ്രസാദാഹ്വയം സാഹാരവിഹാരായ വിദിക്തസ്ഥലവാസ മലയാളയതീന്ദ്രായ ബ്രഹ്മനിഷ്ഠായ തേ നമഃ. ശ്രീവിഷ്ണുചരണോദ്ഭാസി ഋക്വിശേഷയസുന്ദരം വന്ദേ ത്വാം അവധൂതേന്ദ്രം വിശ്വഗൗരാംഗരൂപിണം നാരായണം നമസ്കൃത്യ നരം ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയം ജയ. ശ്രീ കൈവല്യപദംബു ചേരുടുകുനൈ ചിന്തിഞ്ചിതൻ ലോകരക്ഷൈകാരംഭകു ഭക്തപാലനകലാസംരംഭകു ദാനവോദ്രേകസ്തംഭകു ഏളീലോലവിലസദൃഗ്ജ്വാലസംഭൂതനാനാകഞ്ജാതഭവാണ്ഡകുംഭകു മഹാനന്ദാംഗനാടിംഭകു ചേതുലാരംഗശിവുനി പൂജിംപടേനി നോരു നൗവംഗഹരികീർത്തിനുടുവടേ ദയയു സത്യംബുലോനുഗാ തലുപ്പടേ കലുക നേട്ടിക്കു തല്ലുല കടുപ്പു ചേ പലിക്കടിതി ഭാഗവതമട പലിക്കിഞ്ചടി വിഭുണ്ടു രാമഭദ്രുണ്ടട നേ പലിക്കിന ബവഹരമകുനട പലിക്കട വേരോണ്ടു ഗാധ പലുക്കഗനീല ശ്രീകൃഷ്ണ യദുഭൂഷണ നരസഖ ശൃംഗാരരത്നാകര ലോകദ്രോഹി നരേന്ദ്രവംശധന ലോകേശ്വര ദേവതാനീക ബ്രാഹ്മണ ഗോഗണാർത്തിഹരണ നിർവാണസന്ദായക നീകുംബൊക്കെത തൃംപവേ ഭവലതൽ നിത്യാനുകമ്പാനിധി ഏ വിഭുവന്ദനാർച്ചനമു ഏ വിഭുചിന്തയു നാമകീർത്തനമു ഏ വിപുലീല അദ്ഭുതമു എപ്പുടു സംശ്രവണംബു സേയ ദോഷാവലി ബാസി ലോകമു ശുഭായത വൃത്തി ചലങ്കുനന്ദ്രു നേനു ആ വിഭുനാശ്രയിച്ചത് അഗൗഘ നിവർത്തു നിൻ ഭദ്രകീർത്തു നിൻ. പ്രിയ ഭഗവത് ബന്ധുവുള്ളവരെ, നിന്നെ വരക്കു മനം పోతన భాగవతంలో రెండవ స్కందంలో శుకయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజు వారిరువురి దగ్గర శుకయోగీంద్రుడు చేస్తున్నటువంటి భగవంతుడి యొక్క స్థుతి దగ్గర మనం రోజు ఉన్నాం. దానిలోనే భాగంగానే ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి నమస్కారం పూజ చింతన నామ సంకీర్తన అమోఘమో ఎవరి కథలన్నీ వింటే దోషాలన్నీ తొలగిపోయి లోకం మంగళ సంపన్నమవుతుందని పెద్దలు చెప్తున్నారు. అటువంటి పాపనిచయ నివర్తనుడు మంగళమయ కీర్తనుడు అయిన పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తున్నాను అని నిన్న రోజున స్వామివారి గురించి, దీన్ని మంగళాచరణ శ్లోకాలు అంటారని చెప్తున్నాం. అంటే భగవంతుని ఆరాధన చేయబోయే ముందు, ఒక కావ్యాన్ని కానీ ఒక కథని కానీ ప్రారంభించబోయే ముందు మనం ప్రార్థన ఎలా చేస్తామో అదేవిధంగా శుకయోగీంద్రుల వారు కూడా భగవంతుణ్ణి నిరాకారుడిగా సాకారుడిగా సాకార రూపంలో ఉన్నప్పుడు ఆయన చేస్తూ మనం ఎలా అర్చించారనేటువంటి విధానాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే భాగవతంలో భాగవతము అంటేనే భక్తుల యొక్క చరిత్ర అని చెప్పుకున్నాం. భాగవతాన్ని సంపూర్ణంగా చెప్పుకోవాలి అంటే ఎన్ని రోజులు పడుతుందంటే అది కాలాతీతం, మనం చెప్పలేము. అది ఇన్నాళ్ళు పడుతుందని ఇన్ని రోజుల్లో పూర్తవుతుందని కూడా. దానిలో భాగంగానే మనం మంగళాచరణం వరకు రెండవ స్కందాన్ని అంతటితో ఆపుకుని మనం ఈ రోజున ప్రహ్లాద చరిత్రలోకి ప్రారంభం చేస్తాం అనుకున్నాను. నిన్నటి రోజున మనం ప్రహ్లాద చరిత్రని మొదలు పెట్టుకుందాము అని. సరిగ్గా ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు 7 రోజులు ప్రహ్లాద సప్తాహం ఇది. ప్రహ్లాదుడి యొక్క చరిత్ర. 7 రోజులు పాడేది భాగవత సప్తాహము అని చాలా సార్లు మనం వినుంటాం, కానీ 7 రోజుల పాటు ప్రహ్లాద సప్తాహం, 7 రోజుల పాటు ప్రహ్లాదుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను వినేటువంటి అవకాశం మనకు కలిగింది. దాదాపుగా 7వ స్కందంలో మనకు ప్రహ్లాదుడి యొక్క చరిత్ర వస్తోంది. అంటే మనం 2వ స్కందం మధ్యలో నుంచి జంప్ అయిపోయి 7వ స్కందంలోకి వెళ్ళిపోయాం అనమాట. అయితే ఆ 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్ర ఎలా ప్రారంభమైందనే విషయాన్ని గురించి మనకి శుకయోగేంద్రుల వారు పరీక్షణ మహారాజుతో ఎలా తెలిపాడనేటువంటి విషయాన్ని సూత మహర్షుల వారు శౌనకాది ఋషులతో నైమిషారణ్యంలో ఎలా చెప్పాడనే విషయం గురించి ముందుగా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక సుప్రభాత సమయంలో సద్గుణగణ్యులు బుధవరేణ్యులు అయిన మునీశ్వరులు సూత మహర్షుల వారిని సందర్శించారు. సూత మహర్షి అఖిల పురాణాలు తెలిసిన మహాపండితుడు కదా, చక్కని వ్యాఖ్యానం చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన, సవివరంగా బోధించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి, ప్రతిభా విత్పత్తులు కలిగిన పౌరాణిక స్వామి. అటువంటి సూత మహర్షి శౌనకాది మునీశ్వరులతో ఇలా చెప్తున్నాడు, మునిశ్రేష్ఠులారా, మోక్షకాంక్షతో నిర్మలమైన మనస్సుతో ప్రాయోపావేశం చేసి పవిత్ర వ్రత దీక్షలో ఉన్న పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా అంటున్నాడట. ఆ సుఖయోగింద్రుడికి పరీక్షణ్ మహారాజుకి జరిగిన మధ్య సంభాషణ రూపంగానే మనకి ఈ సప్తమ స్కందం కూడా అందుతోంది. సర్వభూతములకు సముడు నెచ్చరి ప్రియుండైన వైకుంఠుడు అనంతుడు ఆర్జుడు ఇంద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి చంపే అసురుల చంపగా అమరులచే తన కయ్యడి లాభమింతైన గలదే నిర్వాణనాదుండు నిర్గుణుండగు తన అసురు వలన భయంబుబగయు కలుగ నేరరు అట్టి ఘనుడు దైత్యుల చంపి సురుల గాచుతునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనియించి మునినాథ ప్రజ్ఞ మెరసి తెలియ పలుకవయ్యా. శుకయోగింద్రుడితో పరీక్షణ్ మహారాజు ఇలా అంటున్నాడట, సర్వభూతములకు సముడు నెచ్చరి ప్రియుడైన వైకుంఠుండు అనంతుడు ఆర్జుడు, మునిలోకి చూడమని నాకు ఒక సందేహం కలుగుతోందయ్యా, దానిని తీర్చగలిగిన విజ్ఞాన సంపన్నులు తమరే. శ్రీ మహావిష్ణువు సర్వజీవకోటికి హితుడు సన్నిహితుడని కదా మీరు చెప్తారు, ఆ లక్ష్మీపతి సర్వగుణభద్రుడు దయాసముద్రుడు అచ్యుతుడు అనంతుడు ఆదిపురుషుడు, ఆ వాసుదేవుడు వాసుకెక్కినవాడు వైకుంఠ నివాసుడు, అంతటి మహనీయుడు కేవలం దేవేంద్రుడి కోసం రాక్షసరాజుల్ని విరోధి వలె వెదకి వెదకి సంహరించాడే, రాక్షసుల్ని సంహరిస్తే దేవతల వల్ల పురుషోత్తముడికి ఒరిగేదేముంది, మోక్షాధినేత సకలవర ప్రదాత త్రిగుణాలకు అతీతుడు విశ్వవిఖ్యాతుడు అయిన ఆ విష్ణువుకి రాక్షసుల వల్ల భయం లేదు, వారి మీద పగలేదు. మరి అటువంటి నిత్య నిరంజనమూర్తి అసురుల్ని అంతం చేసి అమరుల్ని ఆదరించడం ఎంతో వింతగా విచిత్రంగా ఉంది, ఈ సంశయాన్ని తమరే నివారించాలి అని చెప్పాడు. నమే ద్వేషోస్తి న ప్రియః, భగవద్గీతలో స్వామి చెప్పాడు, నేను ద్వేషించదగిన వాడు లేడు ప్రేమించదగిన వాడు లేడు. సమోహం సర్వభూతి, అన్ని భూతాల పట్ల సమమైనటువంటి దృష్టి కలిగిన వాడిని నేనని కదా పరమాత్మ చెప్పాడు. మరి అటువంటిది రాక్షసులు కూడా వారి కోవలో వాళ్లే కదా, వారు కూడా ఆయన సృష్టిస్తే వచ్చినటువంటి వారే కదా, కేవలం దేవతల పక్షాన ఉండి రాక్షసుని వధించడం ఏమిటి? అంటే పరమాత్మ కూడా ద్వైత బుద్ధి ఉన్నదా, 2 రకాలుగా ఆయన ఆలోచిస్తాడా? ఆలోచించని వాడైతే ఈ కార్యం ఎందుకు చేశాడు? ఇంద్రుడి పక్షాన ఉండి రాక్షసుని చంపవలసిన అగత్యం శ్రీమన్నారాయణుడికి ఎందుకు కలిగింది అని ప్రశ్న పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ ప్రశ్నకి శుక మహర్షి ఆనందించి ఇలా అంటున్నాడు, నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసక్యానములొప్పు విష్ణుచరణ ధ్యాన ప్రదానంబులై శ్రీ సందానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. రాజేంద్ర, నిజంగా నీ ప్రశ్న ఉత్తమోత్తమైనది, వివరించదగినది. లక్ష్మీనాథుడైన లోకనాథుడు యొక్క చరిత్ర మహావిచిత్రము, పరమ పవిత్రం. శ్రద్ధగా విని అర్థం చేసుకో. ఆ విష్ణు భక్తుల కథలు వింటే మనస్సులు శ్రీహరి చరణకమలాలపై నిలుస్తాయి. ఆ కథలు భక్తి ప్రదానాలు, ముక్తి సాధనాలు. అవి మునీశ్వరుల వల్ల మధురంగా, మహనీయంగా భావించబడ్డాయి. పైగా చిత్రంబులు, త్రైలోక్య పవిత్రంబులు, భవలతాల విత్రంబులు, సన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. శ్రీ మహావిష్ణువు చరిత్రలు కేవలం చిత్రాలు మాత్రమే కావు, ముల్లోకాలకు అవి పరమ పవిత్రాలు, అఖిల జీవరాశికి ఆత్మమిత్రాలు. వనాలకు వసంతాల్లాగా మునిజనాలకు అత్యంత ప్రీతిపాత్రాలు శ్రీమన్నారాయణుడి యొక్క చరిత్రలు. అవి సంసార బంధాలని అవలీలగా ఛేదించేటువంటి లవిత్రాలు. మహారాజా, మహాత్ముడైన వేదవ్యాస మహర్షికి ముందుగా వందనం చేసి పరమాత్ముని యొక్క పరమ పవిత్ర చరిత్రను వివరిస్తాను, విను. శ్రీ మహావిష్ణువు ఇటువంటి వాడు అని ఎంతవరకు మనం తెలుసుకోగలమయ్యా? ఆయన తత్వం ఎవరికీ అంతుపట్టదు. ఆయనకు గుణవికారాలు లేవు. జీవ ప్రకృతికి అంటీ అంటకుండా ఉంటాడు. జన్మబంధాల్లో ఆయన చిక్కుకోడు. త్రిగుణాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడు తన మాయతో తానే గుణవికారాలు కల్పించుకుని బాధలు పెట్టేవాడు, బాధలు పొందేవాడు తానే అవుతున్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడికి బాధలు పెట్టేవాడు తానే అయ్యాడు, బాధలు పొందేవాడు కూడా తానే అయ్యాడు. అవన్నీ ఎవరికి తగిలాయి? వాస్తవానికి ఆ దెబ్బలన్నీ కూడా నారాయణుడు అనుభవించాడు. లోకంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని సహజాలైన మూడు గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఒక్కొక్క సమయంలో తగ్గిపోతూ ఉంటాయి, మరొక సమీపంలో ప్రకోపిస్తూ ఉంటాయి. ఆ పరాత్పరుడు సత్వగుణం ప్రధానంగా దేవతల్ని, మునీశ్వరుల్ని, రజోగుణం ప్రధానంగా అసురుల్ని, తమోగుణం ప్రధానంగా యక్షరాక్షస సమూహాల్ని సృష్టించి విభజించాడు. సూర్యుడు వివిధ స్థానాల్లో వేరువేరుగా కనిపించినప్పటికీ ఒక్కడే అయినట్టుగా ఆ బ్రహ్మాండ నాయకుడు కూడా అన్నింటిలో అందరిలో నివసిస్తున్నప్పటికీ అతడు వేరు కాదు, ఒక్కడే. తత్వం తెలిసిన పెద్దలు తమలో ఆత్మస్వరూపంతో ప్రకాశించే దైవాన్ని ఆ విధంగా తెలుసుకుంటారు. జీవాత్మకు ఇతరుడిగా కనిపిస్తూ సర్వం తానైన ప్రభు తన మాయాబలంతో విశ్వాన్ని సృష్టించదలచి, రజోగుణాన్ని, లీలావిలాసాలు చూపించదలచి సత్వగుణాన్ని, నిద్రింపదలచి తమోగుణాన్ని కలిగించి నడుస్తూ ఉండే కాలాన్ని సృష్టించాడు. అటువంటి కాలం వల్ల సర్వత్రా దర్శనమిచ్చే ఆ ఈశ్వరుడు కాలస్వరూపుడుగానే పిలువబడ్డాడు. అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతల సమూహానికి ఆనందాన్ని, రజోగుణం తమోగుణ ప్రధానులైన రాక్షసులకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే మధురమైనటువంటి పదార్థం రోగగ్రస్తుడైన వాడికి ఎలా అనిపిస్తుంది? చేదుగానే అనిపిస్తుంది. చేదైనటువంటిది పదార్థంలో ఉందా, అనుభవిస్తున్న జీవుడిలో కలిగిన వికారంలో ఉందా? అనుభవిస్తున్నటువంటి జీవుడిలో కలిగినటువంటి వికారం వల్లే మధురమైన పదార్థం కూడా చేదుగా అనిపిస్తుంది. వాడు చేదుగా ఉందని విసిరుగొట్టినంత మాత్రాన మధుర పదార్థం మధుర పదార్థం కాకుండా పోతుందా? మధుర పదార్థానికి ఉండే విలువ ఎప్పుడూ ఉంటుంది. కానీ రోగగ్రస్తుడు, వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడికి మధురమైనది కూడా చేదుగానో, తినకూడని పదార్థంగానో అనిపించినట్టుగా మానవుడిలో ఉండేటువంటి గుణాలని అనుసరించి భగవంతుడు కూడా ఒక్కొక్క రకంగా వారికి అనిపిస్తున్నాడు. సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడికి దైవంగాను, రజోగుణ ప్రధానుడైనటువంటి వాడికి తమకు శత్రువుగాను, తమోగుణ ప్రధానుడైనటువంటి వాడికి అసలు లేడు అనేటువంటి స్వరూపంగాను, నాస్తి అనేటువంటి ఆ పదంతోనూ భగవంతుడిని అనేక రకాలుగా వాడు అంటున్నాడు. కానీ మా భగవంతుడు అనేటువంటి వాడు చూడండి, ఇప్పుడు బాగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా నుంచుంటే వ్యాధి కలిగిన వాడికి చల్లగా ఉండాలని కాని, వేడిని కోరుకోవాలనుకునే వాడికి చల్లగా ఉండాలని కాని ఉంటుందా? సూర్య భగవానుడి యొక్క కిరణాలు వ్యాధి కలిగిన వాడి నుంచున్నా, వ్యాధి లేని వాడి నుంచున్నా వచ్చేటువంటి తప్తము తప్తమునే కలిగిస్తుంది. అలాగే బాగా చలిగా ఉండేటువంటి ప్రదేశం, శీతలంగా ఉండేటువంటి ఆ కాలంలో వ్యాధి కలిగిన వాడికి వెచ్చగానను, వ్యాధి లేనటువంటి వాడికి చల్లగా ఉండడం అనేటువంటిది తెలియదు కదా. కాలానికి అనుగుణంగా ఏదొస్తోందో అది ఆ జీవుడు అనుభవిస్తున్నాడు. అంతేగాని పరమాత్మని అనుభవించడంలో మన లోపం ఉందేమో కానీ పరమాత్మ ఇవ్వడంలో ఆయన లోపం ఏమీ లేదు. తెలుసుకోవడంలో జీవుడు చేసేటువంటి వాడి ప్రధానమైనటువంటి గుణాన్ని అనుసరించి కేవలం రాక్షసులందరూ రజోగుణం కలిగిన వాళ్లేనా అంటే రజోగుణ ప్రధానుడైనగా కలిగిన రాక్షస గుణంలో ప్రహ్లాదుడు పుట్టలేదా? అదే రాక్షస వంశంలో విభీషణుడు మొదలైన వాళ్ళు పుట్టలేదా? విరోచనుడు బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు రాక్షస వంశంలో ప్రభవించిన వారే కదా. మరి పరమాత్మ యొక్క అనుగ్రహానికి వారు పాత్రులయ్యారా లేదా? అంటే ఇక్కడ గుణ ప్రధానమే చెప్పబడింది కానీ వారి జాతి ప్రధానంగా నిర్ణయింపబడలేదు. కానీ వీరు ఒక్కొక్కసారి భగవంతుడిని ఇలా చూడడంలో, అంటే కేవలం రాక్షసుల పక్షాన ఉండి దేవతల పక్షాన ఉండి రాక్షసులు వధిస్తున్నాడు కదా, ఇది ఆయన దోషమా అంటే, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాడిని రక్షించాడు, విభీషణుడు మొదలైన వాడిని రక్షించాడు, అంటే గుణప్రధానంగా చూస్తే పరమాత్మ అందరికీ సముడుగానే కనిపిస్తూ ఉంటాడు. మనకి భాగవతంలో కూడా ఏం చెప్పారు, పూతన శరీరంలో నుంచి ఆయన పాలు తీసుకోగానే పూతన శరీరం ఎలా తయారైంది, సువాసన లేనటువంటి శరీరంగా తయారైంది. పొగలి పొగలి కాలు మగువ దేహంబున అగరుదూపంబుల పొగలు వెడలే అన్నాడు పోతనమర్చుడు వారు. ఖండఖండాలుగా ఖండించినటువంటి పూతన యొక్క శరీరంలో నుంచి తగలబెడుతుంటే వారికి ఎలాంటి వాసన వచ్చింది, శ్మశాన వేద ఇంటికి మంచిది కాదు అంటారు. శ్మశానం నుంచి వచ్చేటువంటి వాసనని పీల్చకూడదని శాస్త్రం చెప్తోంది. ప్రేత ధూమాన్ని పీల్చినటువంటి వాడికి ఆయుక్షీణం కలుగుతోందని శాస్త్రాల్లో చెప్పబడింది. కానీ అనుకోకుండా వచ్చినటువంటి పూతన శరీరం మీద కాలుతూ ఉంటే ఆ పొగలు అనుకోకుండానే ఆ గోపబాలకుడు యొక్క ముక్కు పుటాలని తాకితే, అహో ఇవి శవం నుంచి వస్తున్నటువంటి ధూమము, దీన్ని పీల్చకూడదు, ఈ పొగని మనం అవాయిడ్ చేయాలి, అంటే ఈ పొగకు అడ్డంగా ఏదైనా పెట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారా? అనుకోలే, ఆ పొగని ఇంకా ఆనందంగా వాడు పీల్చారు. పీల్చారని ఎలా చెప్తున్నా మనం, పోతనామాచ్యుల వారు అదే చెప్పారు, అగరదూపంబుల పొగలు వెడలే, అగరదూపాలంటి పొగ వస్తుంది. ఏమిటి కారణం అంటే, పాపములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య అన్నాడు. ఎందుకని, ఆ పూతన యొక్క దేహంలో నుంచి వస్తున్నటువంటి వాసన గోపబాలకుల యొక్క మనస్సును ఆకర్షించిందంటే, పాపాలన్నీ కూడా శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఏం చెప్పాడయ్యా, పాపాలన్నీ నారాయణుడి యొక్క ముఖస్థుగా తాగేశాడు, అందువల్ల పూతన శరీరంలో నుంచి వస్తున్నటువంటి వాసనలు ఆ గోపబాలకుల యొక్క మనస్సుని ఆహ్లాదపరిచాయి అని చెప్పారు. అంటే ఇక్కడ పరమాత్మ దేనిని స్వీకరిస్తాడు, కేవలం ఒక పక్షానే ఉన్నాడు అంటే పరమాత్మ ధర్మపక్షపాతి. ఆయన ఏ పక్షంలో ఉన్నాడో అక్కడ ధర్మం ఉంటుంది. ఒకవేళ అధర్మపరంగా ప్రవర్తించినప్పుడు దేవతలు కూడా ఆయన యొక్క బారి నుండి తప్పించుకోలేదు. ఇంద్రుడు ఎన్నిసార్లు పదవిని పోగొట్టుకోలేదు, ఒకసారి ఆలోచించండి. ఇంద్ర పదవి చ్యుతి కలిగిందా లేదా? తామరతుడులో దాక్కున్నాడా లేదా? ఆయన ఆ ఇల్లాలో అయినటువంటి శచీదేవి పరుల ఇండలో ఆవిడ ఉన్నదా లేదా? వాళ్ళ కుమారుడు జయంతుడు మొదలైన వాళ్ళు మునిబారకుల ఆశ్రమాలకు వెళ్లి దర్భలు తేవడంలోనూ భిక్షాటనం చేయడంలోనూ ఉన్నారని కదా. ఆ రోజున ఆ అదితి తల్లి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్లి, మా పిల్లవాళ్లను వాళ్ళు చూడండి ఎలా భిక్షాటనం చేస్తున్నారో, ముని పిల్లవాళ్లలో కలిసిపోయారు, ఆ శచీదేవి చూడండి పరుల ఇండలో పడి బ్రతుకుతోంది, అది నాకు దుఃఖాన్ని కలిగిస్తోంది అని అక్కడికి తన భర్తతో వెళ్లి చెప్పినప్పుడు కదా, ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క వ్రతమును ఆచరించు అని చెప్తాడు. ఆయన పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశం చేయబట్టి కదా అక్కడ వామనమూర్తి పుడతాడు అక్కడ, అవును కదా భాగవతంలో. అంటే తన వాళ్ళు పరవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా చేసినటువంటి కర్మకు సరి అయినటువంటి శిక్షను విధించేవాడు పరమాత్మ. తనవారు పరవారు అనేటువంటి భేదం తనకి ఉండదు అక్కడ. అందుకనే ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్లకు ఒకసారి అహంకారం పొడచూపినప్పుడు వారు వారి పదవుల నుండి క్రిందికి పడవేసి మళ్లీ తిరిగి పరమాత్మని అనుసరించేటువంటి మార్గం వైపుకు వారి బుద్ధిని ప్రవేశపెట్టి తనని తెలుసుకునేటువంటి ఆసక్తిని కలిగింపజేసిన వాడు కూడా నారాయణుడే. కాని పరమాత్మ ఒకవైపున ఉన్నాడు అంటే అక్కడ ధర్మం ఉన్నది, ఎదుటి వాడిని కొట్టాడు అంటే అక్కడ అధర్మం ఉంటుంది. వాలి కూడా చెప్తాడు తారతో, మనకి రామాయణంలో తారా వాలి సంవాదం ఉంటుంది. ఇప్పుడే చిత్తుగా తన్నును తినిపోయాడు ఎవడు, సుగ్రీవుడు. తన్నులు తినిపోయిన వాడు మళ్లీ రమ్మని పిలుస్తున్నాడంటే వెనకాతల బలం లేకుండా ఎందుకు పిలుస్తాడు అని అడుగుతోంది తార. అడగడమే కదా, ఒక మాట చెప్తోంది, ఇక్ష్వాకు కుల వంశస్థులైనటువంటి దశరథ మహారాజు వారి యొక్క బిడ్డలు రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు అడవులలో తిరుగుతున్నారట, వారితో సత్యాన్ని పొంది ఉంటాడేమో ఈ సుగ్రీవుడు, లేకపోతే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది, ఇప్పుడే నీ చేతిలో దెబ్బలు తినిపోయి ఇలా పిలుస్తున్నాడంటే వెనకాతలో ఏదో బలమైన కారణం ఉంటోంది, తెలుసుకో అని వాళ్ళతో చెప్తే వాళ్ళంటాడు అధర్మపరుడైనటువంటి వాడిని రామబాణం వధించదు అని చెప్తాడు. రాముడైతే ఇంకేంటి భయం? రాముడి దగ్గరికి వెడితే భయం అక్కర్లే. రాముడు కొట్టాడంటే అది వెనక నుంచి కొట్టాడా? ఇప్పుడు చూడండి, చాలా శాస్త్ర చర్చ విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఏమంటే వాళ్ళని చెట్టు తాడు నుండి కొట్టాడు, ధర్మమా అధర్మం అంటే కొట్టించుకున్న వాడే చెప్పాడు. అధర్మపరుడైతేనే రాముడి చేతిలో తస్తాడు. ఇక మళ్ళీ అక్కడ మీ మాంసం ఏమిటి? రాముడు కొట్టాడంటే ఎదుటి వాడిలో అధర్మం ఉందంతే. కాబట్టి వాళ్ళని కొట్టాడంటే రామచంద్రుడు అక్కడ అధర్మం ఉన్నది. అధర్మపరుడైనటువంటి వాడి మీద తప్ప రామబాణం పనిచేయదు. అర్థమవుతుందా? అందుకనే రావణాసురుడి చేతిలో ఆయుధం లేకపోతే అతన్ని విడిచేసి మళ్ళీ మరుసటి రోజుకు రమ్మని చెప్పినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి ఆయన దైవపక్షపాతి. దైవపక్షపాతి అంటే ధర్మపక్షపాతి. అక్కడ ధర్మపక్షపాతి అనడం బాగుంటుంది, కానీ దైవం పక్కన ఎక్కువగా ఉన్నాడు కాబట్టి వారు దైవం అనే చెప్పబడ్డారు. వారి గుణముల చేత దైవీ సంపద దైవాసుర సంపద్ విభాగ యోగ అని మనకు ఒక అధ్యాయం ఉంది. అక్కడ దేవతలు రాక్షసులు అనేటువంటి వాడిని ఎలా చెప్పాడు నారాయణుడు? దేవతలు అంటే కిరీటాలు పెట్టుకుని ఉంటారు, తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఉంటారు, 20 పరిమళాలు పూసుకుని ఉంటారని చెప్పలేదు ఆయన. గుణములనే ఆభరణాలుగా ధరించేటువంటి వారు దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవ గుణం కలిగిన వాడు ఇలా ఉంటారు, రాక్షస గుణం కలిగిన వాడు ఇలా ఉంటారని వారి గుణ ప్రతిపాదికమున్న దైవాసురములు అని నిర్ణయించాడే తప్ప వస్త్రధారణ బట్టి వారు వేసుకున్న వేషధారణను బట్టి భగవంతుడు గుణ నిర్ణయాన్ని చేసి ఉండలేదు. కాబట్టి ఇక్కడ కొద్దిగా అడగడంలోనే పొరపాటు అడిగాడేమో, కానీ ఇచ్చేటువంటి గురువు పక్కనే ఉన్నాడు కదా. సంశయం అనేటువంటిది గురు సన్నిధిలోనే రావాలి. అది అడిగేదా అడగకూడనిదా ఈ ప్రశ్న ఏమవుతోందంటే, సరిచేసేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ప్రక్కన, సుఖయోగీంద్రుడు ఉన్నాడు. కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడిగేశాడు ఆయన. అడిగి ఆయనకున్నటువంటి సంశయాన్ని బయట పెట్టేశాడు. అప్పుడు వెంటనే ఆయన చెప్తున్నాడు, ఏమయ్యా ఈ విధంగా నారాయణుడు రజోగుణం ప్రధానంగా ఉండేవారిని అసురులు అన్నాడు, సత్వగుణం ప్రధానంగా ఉండేటువంటి వారిని దేవతలు అన్నారు, తమోగుణం ప్రధానంగా ఉండేటువంటి వారిని యక్షులు రాక్షసులు అన్నారు. ఇలాగ ఆయన విభజన జరిగింది. ఎలాగైతే అన్నింటిలో సూర్యుడు వివిధ స్థానాల్లో వేరుగా కనిపించినా ఆ బ్రహ్మాండ నాయకుడు అన్నింటిలోనూ అందరిలోనూ నివసిస్తున్నాడే గాని వేరు కాదు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలికని అంటాడు భీష్మాచార్యులు వారి అంపశయ మీద పడుకొని ఉండి. ఒక సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తోస్తున్నాడు. ఎలా తోస్తున్నాడు అంటే ప్రతి వాడికి తన వెంట వచ్చేవాడిలాగా కనిపిస్తున్నాడు, కాని ఎవరికి అంటకుండా తానున్నాడు, అన్నింటిలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు బురదలో ప్రతిబింబించినంత మాత్రాన ఆ బురదకుండేటువంటి మురికితనం ఉంటుంది, అదేమి సూర్యుడు కావడంలే, తాను దానికంటే వేరై ఉన్నాడు, కాలస్వరూపుడుగానే పిలువబడ్డాడు. ఈ విధంగా సత్వగుణ ప్రధానులైన దేవతా సమూహానికి ఆనందం. చూడండి, హోంవర్క్ చక్కగా రాసిన పిల్లవాడికి టీచర్ని చూస్తే భయం ఉంటుందో చెప్పండి? హోంవర్క్ చెప్పింది చెప్పినట్టుగా చేసుకొచ్చాడండి. చేసుకొచ్చిన వాడు తలగా తల ధైర్యంగా వాడు, చూడండి టీచర్ కూడా హోంవర్క్ ఎవరు చేయలేదు వాడు కళ్ళను బట్టి చెప్తాడు గురువు కూడా. ఇంకా వాడు నోట్స్ కూడా చూడక్కర్లే. ఒక్కసారి క్లాస్ మొత్తాన్ని అలా ఆయన ఇలా పెట్టి చూశాడంటే ఎవడు నోట్స్ సరిగా రాయలేదు వాడు తల వంచు కూర్చుంటాడు. ఇది వాడికి ఉండే మొదటి లక్షణం. రెండోది ఏమిటి? చెమటలు పట్టేస్తాయి వాడికి. బిత్తల బిత్తల చూపులు చూస్తుంటాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారందరికీ ఇది అనుభవకరమైనటువంటి విషయమే. ఎవడు రాశాడు అనేటువంటి వాడు దగ్గరగా తలెత్తు కూర్చుంటాడు. నా ముఖం నా గురువు చూడాలి. హోంవర్క్ రాసిన పిల్లవాడు ఎలా ఉంటాడంటే నా ముఖం నా గురువు చూడాలి. వాడు దగ్గరగా తలెత్తుకొని కళ్ళల్లో ఏమాత్రం బెదురు లేకుండా గురువు గారి కళ్ళలో సూటిగా చూస్తుంటాడు వాడు. ఎలా తెలుస్తుంది ఆ ఉపాధ్యాయుడి కంటే? ఆ చూపులు బట్టే కనిపెట్టేస్తాడు వీడు చేశాడు అని. ఎవడైతే ఈ సత్వగుణ ప్రధానం అంటే అర్థమేమిటి? భగవంతుడు ఇచ్చినటువంటి శరీరంతో ఆయన్ని భజిస్తూ ఆయనతోనే కాలం గడుపుకున్న ధీరోదాత్తుడైనటువంటి జీవుడు సత్వగుణ ప్రధానుడై భగవంతుడి దర్శనం కాగానే తల ఎత్తుకు ఆయన ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తాడు. రజోగుణ ప్రధానుడైనటువంటి వాడు ఆ కొడితే ఒక దెబ్బే కదా. చూడండి లోకంలో ఒక ఆయనట వాళ్ళ భార్య తిండి అప్పడాల కర్ర మొదలైన తీసుకొని బాపుతూ ఉంటుందట. ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటే పాపం ఆయన డాక్టర్ దగ్గరికి పోయాడట. పోయి డాక్టర్ గారు ఒళ్ళంతా నిప్పులండి, తలంతా మాడిపోటండి. ఎందుకయ్యా? మా ఆవిడ నేను చెప్పిన మాట వినలేదని అస్తమానం కొడుతుంటుందండి తల మీద. అలాగైతే బిళ్ళలు 3 రోజులు వాడేసేయన్నాడట. 3 రోజుల తర్వాత అండి అలవాటైపోతుంది. ఏమిటది దెబ్బలు తిన్నాం? ఇది తెలియదు ముద్దు పారిపోతుంది. ఇంకేం తెలుస్తుంది? నువ్వు నా దగ్గరకు కూడా రావాల్సిన పని లేదు. ఇది రజోగుణ ప్రధానం. కొంతమంది పిల్లలు ఉంటారు హోంవర్క్ చేయరు, టీచర్ అంటే భయం ఉండదు, కొడతానికి వస్తే చెయ్యలా దాపి ఊరుకుంటాడు అంతే. కొడితే కొట్టాడు, ఒక్క నిమిషం అబ్బా అంటే పోతుంది. వేరే ఓమర్కి ఎవరు చేస్తాడు? రజోగుణ ప్రధానుడు ఒళ్ళప్ప చెప్పేసి ఊరుకుంటాడు. తమో గుణ ప్రధానుడు ఉంటాడు, వాడు అసలు క్లాసులోనే ఉండడు, వాడు బయటికి వెళ్ళిపోతాడు. వీడు రజోగుణ ప్రధానుడు, కొడితే కొట్టాడే చేయజాపి ఊరుకుంటాడు. తమో గుణ ప్రధానుడు ఉంటాడే, వాడు అసలు క్లాసులోనే ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. అజ్ఞాన బంధకం ఇవన్నీ కూడా. కాబట్టి భగవంతుణ్ణి చూస్తే సత్వగుణం రజోగుణం తమోగుణం ఎలా తెలుస్తోంది అంటే, సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి వారు ఎవరు? భగవద్ దర్శనంతో ఆనందాన్ని పొందేవారు సత్వగుణ ప్రధానులు. రజోగుణ ప్రధానులు తమోగుణ ప్రధానులు ఏంటి? వీళ్ళు లోకానికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు, లోకేశ్వరుడి పట్ల భయాన్ని కలిగి ఉంటారు. భయం ఉంటుందండి అక్కడ కూడా. అభయం సత్వ సంశుద్ధి, భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, ఎప్పుడు భయం వస్తుంది వాడికి? చేయకూడని పని చేసినప్పుడే వాడు భయాన్ని కలిగి ఉంటాడు. కానీ ఎందుకు నేను భయం కలిగి ఉండడానికి గుర్తు ఏమిటంటే, లోపల సాక్షిభూతంగా ఉన్న పరమాత్మ చెప్తున్నాడు ఇతడితో, నువ్వు చేస్తున్న సక్రమమైనటువంటి పని కాదు అని. కానీ దీన్ని వీడు అంగీకరించడంలే. కానీ వెనకాతలు ఎక్కడో ఉన్నది, నేను తప్పు చేస్తున్నాను అని. ఇది ఎలా తెలుస్తుందో, ముందు ముందు మనకి భాగవతంలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు వీళ్ళ కథలు వచ్చినప్పుడు మనకు చెప్తారన్నమాట. జననాయక, ఈ అర్థము ఇప్పుడు నేను నీకు చెప్పింది సులభంగా తెలియాలి అంటే, ఘనయశుడకు ధర్మరాజుకు క్రతు కాలమున మునునారదుండు చెప్పెను, వినిపించదు వినుము చెవులు విమల తనొందన్. ఇప్పుడు నీకు చెప్పిన ఈ తత్వసారాన్ని రాజసు యాగ సమయంలో ధర్మరాజుకి ధర్మ మర్మ విదుడైన నారద మహర్షి చెప్పాడు. వీనులకు విందుగా ఆ విషయాన్ని నీకు వివరిస్తాను, అది వింటే నీ సందేహం తొలగిపోతోంది. ఎప్పుడు? రాజసూయ యాగ సమయంలో. ఆ యాగానికి బాలుడు అజ్ఞాని అయిన శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు ఆ హరికి కోపం వచ్చింది, వాడి అయినటువంటి తన చక్రాయుధంతో వాడి శిరస్సుని ఖండించాడు. అలా చనిపోయిన శిశుపాలుడు తేజోరూపంతో వాత్సల్యమూర్తి అయిన వాసుదేవుడి శరీరంలో ప్రవేశించి దానిలో లీనమై విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. అది కళ్ళారా చూచిన ధర్మరాజుకి అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆ సభలో ఉన్న నారద మహర్షి దగ్గరికి వెళ్లి తనకు కలిగిన సందేహాన్ని ఇలా చెప్తున్నాడు. ఎట్టివారకైన ఏకాంతులకునైన వచ్చి చొరగరాని వాసుదేవు, తత్వమందుచ్చేది ధరణీషు దహితుడై ఎట్లు చొచ్చే మునివరే నేడు. ఏమయ్యా ధర్మమర్మజ్ఞ నారద మహర్షి, నాకు ఒక పెద్ద సందేహం కలిగింది. మహానుభావుడైన వాసుదేవుడిలో ప్రవేశించగలగడం ఎటువంటి పుణ్యాత్ములకైనా వీలు కాదు కదా, ఎటువంటి తేజస్సుకైనా వానిలో ప్రవేశించే శక్తి ఉండదు కదా, మరి అటువంటిది శత్రువైన శిశుపాలుడు ఆ మహాసౌభాగ్యాన్ని ఎలా పొందాడు స్వామి? వీడికి విష్ణువును నిందించడమే నిత్యకృత్యం కదా, ఈ పుణ్యపదం వాడికి ఎలా కలిగిందో చెప్పు అని అడిగాడు. వేణుడు మాధవుండు తెగడి విప్రులు తిట్టిన భగ్నుడై తమోలీనుడు కాడే, తొల్లి మదలిత్తుడు చైద్యుడు పిన్ననాట నుండేనియు మాధవు విన సహింపడు భక్తి వహింపడు అట్టివాడు నిబిడ ప్రభావమున ఈ పరమేశ్వరునందు చొచ్చెనో. పూర్వం వేణుడనేవాడు వాసుదేవుణ్ణి దూషించి వేదమూర్తులైన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయి వారు శపించగా చివరకు నశించిపోయాడు కదా. వేణుడనే వాడి చరిత్ర భాగవతంలో వస్తోంది. ఈ వేణుడు మనకి పృథు చక్రవర్తి వాళ్ళ శరీరం, ఈ వేణుడి శరీరాన్ని మదిస్తే పుట్టాడనమాట పృథు చక్రవర్తి. ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో దేవతలందరూ యజ్ఞయాగాదులు చేసి పరమాత్ముడైనటువంటి నారాయణుణ్ణి కొలుస్తూ ఉంటారు. వీరందరినీ పిలిపిస్తాడు ఈ వేణుడు. పిలిపించి అంటాడు, మీరే విధంగా అయితే తాళి కట్టినటువంటి భర్తను విడచి ఇతర పురుషుల పట్ల ఆసక్తి కలిగిన స్త్రీలు ఎలా ప్రవర్తిస్తుంటారో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అంటారు వారితో. ఎలాగంటే, మీ అందరికీ రాజుగా నేనున్నాను కదా, మరి మీరందరూ ఎవరో విష్ణువని ఎవరో యజ్ఞ భోక్త అని ఆయనకే అన్ని ఫలాలు సమర్పిస్తూ ఉన్నారే, కాబట్టి మీరు జారునులతో సమానం, వ్యభిచరించేటువంటి లక్షణం కలిగిన వారు మీరు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. పాపం ఈ బ్రాహ్మణులు అతడి మాటలకి ఒక్క నిట్టూర్పు విడిస్తారు. అంటే వాళ్ళ వేడి శ్వాస, ఆ శ్వాస తగలి వేణుడు మరణిస్తాడు. వాళ్ళ యొక్క ఆగ్రహంలో నుంచి వచ్చినటువంటి నిట్టూర్పుతో వేణుడు మరణిస్తాడు. అప్పుడు వేణుడు మరణించినప్పుడు ఆయన శరీరాన్ని మదిస్తారు. మదించినప్పుడు అప్పుడు పుట్టిన వాడే నిషాదుడు అనేటువంటి వాడు. ఆ తరువాత ఆయన భుజాన్ని వీటిని మదించగా పుట్టిన వాడే పృథు చక్రవర్తి. పూర్వం వేణుడనేవాడు వాసుదేవుణ్ణి దూషించాడు. వేదమూర్తులైన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయి వారు శపించగా నశించిపోయారు. శపించడం అంటే వాళ్ళ యొక్క వేడి నిట్టూర్పే ఆయనకు శాపంగా ప్రణమించింది. తపస్సులో సమసిపోయాడు. ఈ శిశుపాలుడు కూడా అజ్ఞానుడు, మధాంధుడు, తత్వం తెలిసిన వాడు కాదు. హరికీర్తను సహించేవాడు కాదు. చిన్ననాటి నుండి శ్రీహరి మాటంటేనే మండిపడేవాడు కదా. అటువంటి ఈ శిశుపాలుడు ఇప్పుడు ఏ పుణ్యబలంతో పరమాత్మలో లీనం కాగలిగాడు చెప్పండి. హరి సాధింతు, హరి గ్రసింతు, హరి ప్రాణాంతంబు నందింతు, తా హరికిం వైరి నటంచు వీడు, పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగుం బ్రువ్వడు నోరు వ్రీలిపడం, ఆ దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియునుండ ఏ క్రియం జగన్నాథుం ప్రవేశించెనో. ఈ శిశుపాలుడు ఎప్పుడు హరిని సాధిస్తాను, హరిని మృంగేస్తాను, హరిని చంపేస్తాను, హరి అంటే నాకు అరికాలిమంట నెత్తికెక్కుతోంది, వాడు నా ప్రాణ విరోధి అంటూ రోషంతో ద్వేషంతో తాపంతో తిరుగుతుండేవాడు కదా. పుణ్యపురుషుల్ని దూషించే వీడు హీనంగా క్రిమికీటకాదులతో కుళ్ళి చావనూ లేదు, వీడి నోరు పడిపోనూ లేదు, దేహం దగ్ధమై నరకంలో కూలిపోనూ లేదు, సరికదా. శ్రీమన్నారాయణుడి యొక్క హృదయంలో ప్రవేశించాడు. సరా, ఇంతేకాదు ఈ శిశుపాలుడు, వీడి సోదరుడైన దంతవక్త్రుడు నిత్యం నీరజాక్షుణ్ణి నిందించేవాళ్ళు. ఆ మాటలు మేము వినలేకపోయేవాళ్ళం. అటువంటి పాపాత్ముడు ఈనాడు ఇంతమంది చూస్తుండగా ముక్తి సామ్రాజ్యమైన విష్ణు సాయుధ్యాన్ని అందుకోగలిగాడే, ఇది ఎలా సాధ్యమైంది? మహాత్మా, నా సంశయం తీర్చండి. పెనుగాలికి కొట్టుమిట్టాడే దీపంలాగా నా హృదయం చలించిపోతోంది అని పలికిన ధర్మరాజు యొక్క హృదయాన్ని తెలుసుకొని నారదుడు ఇలా అంటున్నాడు. ఓ రాజకులభూషణ, దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు శరీరానికే కాని ఆత్మకు కావు. ఇవి ఆత్మకు ఏమాత్రము అంటవు. శరీరం మీద ఉండే మితులేని మమకారం కారణంగా దండనము, ఖండనము, కటుభాషణము వంటివి హింసగా అనిపిస్తాయి. నేను, నాది అనే స్వార్థద్వేష భావాలు కూడా జీవులకు శరీరం వల్లనే కలుగుతాయి. అసలు దేహాభిమానం అనేదే బంధ కారణం. నిరభిమానుడై సంహార క్రియ చేసినా అది సంహారం కాదు, పాపము కాదు. కర్తృత్వం తన మీద లేని వాడికి హింస వల్ల కలిగే పాపం ఎప్పుడూ అంటదు. ఆ పాపము కర్తైన వాడికే చెందుతుంది. సమస్త ప్రాణకోటి యందు ఉండేటువంటి శ్రీ విష్ణుమూర్తికి ద్వేషం కాని విరోధి కాని ఏ ఒక్కటి ఎవరి మీద ఎప్పుడు ఉండదు. పైగా అలుకనైనా చెలిమినైనా కామంబుననైనా బాంధవముననైనా భీతినైనా తగలి తలప అఖిలాత్మడు హరించేరవచ్చు వేరు చేయడతడు. ధర్మనందన, కోపంతో కాని, కోరికతో కాని, స్నేహంతో కాని, మోహంతో కాని, శత్రుత్వంతో కాని, ప్రీతితో కాని, భీతితో కాని, ఏ విధంగానైనా సరే హరిని ఏ మరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుడి యొక్క సన్నిధానం లభ్యమవుతుంది. ఆ స్వామి ఎవరిని ఎప్పుడు పరుడిగా చూడడు. వైరానుబంధనంబున చేరిన చందంబున విష్ణు చిరతర భక్తి చేరగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. శ్రీ మహావిష్ణువుని విశృంఖలమైన విరోధంతో చేరడం కంటే భక్తితో చేరడమే కష్టమనిపిస్తుంది అన్నాడు. అనురాగంతో చేసే ఆరాధన కంటే ద్వేషంతో భగవంతుడి సారూప్యాన్ని పొందవచ్చేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే కీటకమును తెచ్చి భ్రమరము పాటవమున భంభ్రమింప భ్రాతంబై తత్కీటకము భ్రమర రూపము పాటించి వహించుగాది భయయోగమునన్. చూడండి, తుమ్మెద ఒక పురుగును తెచ్చి దాని చుట్టూ జుంకారం చేస్తూ తిరుగుతోంది. ఆ పురుగు తుమ్మెదనే తలచి తలచి భ్రాంతి పడి చివరకు తుమ్మెదగా మారుతుంది. అలాగే భయం వల్ల కాని, నయం వల్ల కాని, స్మరణం వల్ల కాని, శ్రవణం వల్ల కాని శ్రీహరి యొక్క సారూప్యాన్ని పొందవచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియ సామాగ్రి శిశుపాల ముఖ్యనుపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తిని మేము ఇది చక్రింగంటి ఎట్లయిన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరించవచ్చు ధాత్రీశ్వరా. ఈ విధంగా మహారాజా అధికమైన కామంతో గోపికాభామలు, భయంతో కంసుడు, వినదీయని వైరంతో శిశుపాలుడు దంతవక్త్రుడు మొదలైన రాజులు, అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు, ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు, భక్తితో మహర్షులమైన మేము శ్రీహరినామస్మరణ చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్మరణం వల్ల జనుడు జనార్దనుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, నారదుడు విశృంఖలమైన విరోధంతో చేరడం కంటే భక్తితో చేరడమే కష్టమేమో అనిపిస్తోంది అని అన్నాడాయన. అంటే మానవుడు వైరభక్తిని కూడా అవలంబించవచ్చా అంటే మనకు పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ స్మృతి కూడా అక్కడ మూల కారణమైనది. ఇక్కడ శిశుపాలుడు అక్కడ వైరభావంతో చేరాడు అంటే ఆయనకు జన్మ సంస్కారం వెనకాతల బలంగా ఉంది, ఒక శాప కారణమున్నది, అది బ్రహ్మ మానస పుత్రులు ఇచ్చినటువంటి శాపమై ఉంది. ఆ కారణం చేత వారు అలా ప్రవర్తించారే తప్ప, అయితే తిడితే దగ్గర గారన్నారు కదా, ఇక్కడి నుంచి మనం కూడా ఆ మార్గం అవలంబిద్దామా అంటే మనకు కూడా ఏ బ్రహ్మ మానస పుత్రులో ఏ మనం కూడా విష్ణువు యొక్క ద్వారపాలకులుగా ఉండి ఉంటే ఏమో అయి ఉండొచ్చేమో. కానీ ఇక్కడ వారికి ఒక జన్మ సంస్కారం ఒకటి ఉన్నది. వీరు ఇలా ప్రవర్తించారంటే కారణం ఏమిటి? వారి వెనకాతలు ఉండేటువంటి ఒక శాపం. అది ఏ విధంగా అయిందో ఇప్పుడు చెప్తున్నాడు. ఏమిటి? ఇక్కడ శిశుపాలుడు కాని, దంతవక్త్రుడు కాని, కంసుడు మొదలైనటువంటి వాళ్ళు కాని భగవంతుడికి వైరంతో ఉండడానికి కారణమేమిటో మనకిక్కడ ఈ చరిత్రలో చెప్పడం జరుగుతోంది. అధికమైనటువంటి కామంతో గోపికాభామలు, భయంతో కంసుడు, వినతీయని వైరంతో శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైనటువంటి రాజులు, ఇలా నారాయణుడి యొక్క స్మరణం వల్ల జనుడు జనార్దనుడు, నరుడు నారాయణుడు అవుతాడు. చాలా మంది భక్తులు ఆ రమా మనోహరుణ్ణి సేవించి, భావించి, కామించి, ద్వేషించి కూడా ముక్తిని పొందారు. భయపడి భంగపడి కొందరు, ఆయనతో స్నేహం పెంచుకుని సేవ చేసుకుని కొందరు, మనస్సుని మాధవుడికే అంకితం చేసి సద్గతిని సంపాదించారు. రాజర్షి శ్రీహరి పట్ల కామక్రోధలోభమోహమని మాత్సర్యాలనే ఐదు గుణాలలో ఏ ఒక్కటి కూడా లేని కారణం చేతనే వేణుడనేవాడు భ్రష్టుడై మరణించాడు. ధర్మరాజా, మీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు, దంతవక్త్రుడు సామాన్యుడు కారు. వారు పూర్వం వైకుంఠంలో ద్వారపాలకులు. అటువంటి ఆ భక్తులు ఒకనొకప్పుడు విప్రుల శాపం వల్ల పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని దేవర్షి నారదుడు అనగానే ధర్మరాజు అది విని మరలా నారదుణ్ణి ప్రశ్నించాడు. వాళ్ళకి పూర్వజన్మ స్మృతి, అది వాడి వెనకాతల కారణమై ఉన్నది. నారదమునీంద్ర, అలుగన్ కారణమేమి విప్రులకు మున్న విప్రులెవ్వారు? నిచ్చలు ఏకకాంతులు, నిర్జితేంద్రియులు, నిస్సంసారులు, ఈశానువర్తనులు, వైకుంఠపురి నివాసులన్న అనవిందు వారికెబ్బంగి ఈ కల జన్మంబు వచ్చే నారదా వినన్ కౌతూహలం బయ్యడి. నారదమునింద్ర, వేదమూర్తులైన విప్రులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఆ మునీంద్రులు ఎవరు? విష్ణు మందిర ద్వారపాలకులు, నిచ్చలమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్లు కదా. సంసార బంధాల్లో తగులుకొనకుండా నిరంతరం ఆ జగన్నాయకుని ఆజ్ఞను పరిపాలించేవారు కదా. అటువంటి వాళ్లు విప్రశాపానికి పాత్రులు ఎలా అయ్యారు? వాళ్ళకి దుష్టజన్మలు ఎలా సంభవించాయి? వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగారు. ఆ రాజేంద్రుడు అడగగానే మునీంద్రుడు ఇలా పలికాడు. సనక సనందనాథుడు బ్రహ్మ మానస పుత్రుడు. వాళ్ళు ఒకనాడు దైవవశాత్తు ముల్లోకాలు చూసేస్తూ వైకుంఠానికి వెళ్లారు. అప్పుడు వాళ్ళు ఐదారేళ్ల బాలకులుగా దిగంబరులై సంచరిస్తూ విష్ణుమూర్తి అంతఃపురంలోకి ప్రవేశించబోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ద్వారపాలకులు కనకసనందనాథుని చూచారు. బృంబకుల అనర్గళ విశ్రంభకుల రమాదినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులంజొరగ ఇక తరిమిరి అధీషా. బాలరూపదారులైన ఆ సనకసనందనాథులు విష్ణుదేవునికి ఎంతో ప్రియమైన వాళ్ళు. వాళ్ళెప్పుడూ విష్ణు కథలనే వీణులకు విందుగా వినేవాళ్ళు. గర్వం అంటే ఏమిటో తెలియని నిర్మల మనస్కులు. అటువంటి చక్కని బాలకుల్ని ద్వారపాలకులు ఇద్దరూ చూచి లోపలికి రానియకుండా బయటికి తరిమేశారు. వారించిన తమకంబున వారించుక నిలువు లేక వడిదిట్టిరి నౌ ఆరీకుల నసురయోని ఆవారితులై పుట్టుడనచు వసుధాదీశా. ధర్మరాజా, ఆ సనక సనందనాది మునీంద్రులు ఎంతో నిగ్రహం కలిగిన వాళ్ళైనప్పటికీ వాళ్లను శ్రీహరి సన్నిధికి పోనివ్వకపోయేటప్పటికీ కోపగించి మీరు రాక్షసులై పుట్టండి అని శపించారు. బాలకులుగా ఉన్న ఆ మహనీయులు వాళ్ళిద్దరినీ చూసి, మీరిక్కడ ఉండడానికి అర్హులు కారు, శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందముల సాన్నిధ్యాన్ని వదలిపోండి, రజస్తమో గుణప్రధానులైన రాక్షసులుగా జన్మించండి అని శపించేటప్పటికీ వాళ్లు పదవీభ్రష్టులై దుఃఖంతో పశ్చాత్తాపంతో మునుల్ని శరణువేడారు. వాళ్ల దుఃఖాన్ని చూసిన ఆ మహాత్ముల సుకుమారమైన మనస్సు ద్రవించింది. నీకు మూడు జన్మల్లో వైరభక్తితో భగవంతుడి యొక్క సాన్నిధ్యం సంప్రాప్తమవుతుందని శాపానికి ఉపసంహారం చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ విధంగా శాపహతులైన వైకుంఠ ద్వారపాలకులిద్దరూ హిరణ్యకశ్యప హిరణ్యాక్షకులుగా జన్మించారు. వారి తల్లి పేరు దితి. ఆ ఇద్దరిలో చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని చుట్ట చుట్టుకొని పట్టుకుపోతుంటే విష్ణువు వరాహ రూపంలో వచ్చి సంహరించాడు. భూమి నాది అనిన భూమి పక్కును నవ్వు, దానహీనుని చూచి ధనమ నవ్వు, కథన భీతుని చూచి కాలుండు నవ్వురా. మనకి ఒక శతకంలో చెప్పారు వేమన గారు, భూమి నాది అనిన భూమి పక్కును నవ్వు. భూమి ఏమనుకుంటుందట, నాది నాది అని రాళ్ళు పాతి నాలో కలిసిపోయేవాళ్లే తప్ప ఇక్కడ నాలు మీద శాశ్వతంగా ఉండేవాడు ఎవరున్నాడని ఆవిడ నవ్వుకుంటుందట. పాపం భూమి మీద ఎవరైనా శాశ్వతంగా ఉంటారా? బ్రహ్మచక్రవర్తి కూడా అదే కదా అడిగాడు, ఎంతమంది పరిపాలించారు, ఇంకెంతమంది పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది పరిపాలించిన వారు ఈ భూమిలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఎవరైనా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండే పేరు ఎవరిదైనా ఉన్నది అంటే అది త్యాగం చేసిన వాళ్ళ పేర్లే భూమి మీద నిలిచున్నాయి. త్యాగంతో కూడినటువంటి వారి జీవితాలతో ఎవరైతే త్యాగాన్ని ముడిపెట్టుకుని జీవితాన్ని కొనసాగించారో వారి పేర్లే మనకి శాశ్వతంగా వినపడుతున్నాయి. ఇక్కడ హిరణ్యాక్షుడు భూమిని చుట్టూ చుట్టుకొని పోతున్నాడు అన్నాడు. హిరణ్యాక్షుడు అంటే అర్థమే చెప్పుకున్నావు, హిరణ్యం అంటే బంగారం, అక్షి అంటే చూచేవాడు, సంపదంతా ఏది కంటికి కనిపిస్తోందో అది నాకు కావాలి అనేటువంటి బుద్ధే హిరణ్యాక్షుడు. బుద్ధి కలగడం ఒక వింత అయితే ఇవ్వకపోయినా తీసుకుపోవడం రాక్షస లక్షణం. ఏమండి, మనకి చాలా మంది మహాత్ములు చెప్తూ ఉంటారు, ఒక స్నేహితుడు ఇంటికి వస్తున్నాడు అని తెలియగానే ఇక్కడుండే ఈ స్నేహితుడు సామానంతా సర్దేస్తున్నాడట. సర్దేస్తుంటే వాళ్ళ భార్య గారు అడిగిందట, ఏమిటండి సామానంతా సర్దేస్తున్నారంటే, మా స్నేహితుడు వస్తున్నాడు. ఏమండి, మీ స్నేహితుడు ఏమైనా దొంగ, కావలసినవన్నీ వాడేం పట్టుకుపోతాడా, ఎందుకని సర్దుతున్నారంటే వాడు దొంగ కాదు, ఇవన్నీ వాడివే, వాడెక్కడ గుర్తుపడతాడని నేను సర్దేస్తున్నాను. అంటే వీడు పెద్ద దొంగ అనమాట. కాబట్టి హిరణ్యాక్షుడు చూపు అంటే అర్థమేమిటి, వాడు చూపు పడిందంటే అడగడం కూడా ఉండదండి, ఇక వెళ్ళిపోయిన తర్వాత వీడు వెతుక్కోవడమే. కొంతమంది ఇళ్లలోకి వస్తే ఉన్న వస్తువు ఉన్న చోటు ఉందో లేదో చూసుకోవాలి ముందర, ఎందుకంటే అది హిరణ్యాక్షుడు చూపు అనమాట. చూసిందే అడగడం ఉండదు, ఎత్తుకుపోవడమే అనమాట. వీడు కూడా అంతే భూమిని అంతా చుట్టూ పడేయడం మొదలెట్టాడు. అంటే అర్థమేమిటి, ఇది నాది, అరే ఇది జయించింది లేదు, ఒకటి దాన్ని ఒకటి సొత్తులుగా తీసేయడం ఇది దోషం కాదంటే వాడు కనిపించదు పాపం, ఏ కంటికి ఇంపుగా కనిపిస్తోందో ఆ కావాలనే కోరికతో దాన్ని తీసుకువెళ్ళడం వాడి లక్షణం. హిరణ్య కశ్యపం, కశ్యపం అంటే ఏం చెప్పుకున్నా, దిండు, చాలా దిండు అనమాట. అది చచ్చేటప్పుడు కూడా వెంట పెట్టుకొని పోవాలనుకుంటాడే వాడు హిరణ్య కశ్యపుడు, అలా తాళాలు ఎప్పుడు కూడా అక్కడే పెట్టుకు పడుకుంటాడనమాట. ఏ కాబట్టి అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు దితి. దితి అంటే అర్థమేంటండి, ద్వైత బుద్ధే దితి.
ప్రతిదాన్ని రెండుగా చూసే బుద్ధి ఉన్నదే, అదే దితి. ఇక్కడ దీనిపై ఇక్కడ ఇంకో కంపేర్ ఏంటంటే అదితి. అదితి అంటే అర్థమేమిటి అనుకో, నద్వైతం, నద్వైతం అద్వైతం. ఆవిడకి ఇక్కడ ద్వైతం లేదు. అదితి అంటేనే రెండుగా చూడడం కాదు, అంటే సమస్తములో ఈశ్వరుణ్ణి చూచున్నది అని అర్థం ఆవిడ అదితి అంటే. కశ్యప, పశ్య అంటే చూడడం, కశ్యపము అంటే చూచేదాన్ని ప్రతిదాన్ని కూడా భగవంతుడి పరంగా చూసేటువంటి బుద్ధే కశ్యపుడు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఇప్పుడు మనకు కూడా మనసులు ఎటువంటి మనసులు ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా, శుద్ధం అశుద్ధమే వచ్చా అని. ఆ రెండు ఆయనకి భార్యలు. ప్రతి జీవికి ఉండేటువంటి లంపటమే అదంతా సంసారమే. కశ్యప ప్రజాపతి దితి అదితి అని చెప్పారంటే ఇవన్నీ కూడా మన చరిత్ర చెప్తున్నారు అక్కడ. అదేవిధంగా హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు అనేటువంటి వాళ్ళు అలా పుట్టారయ్యా, ఈ విధంగా వారు మూడు జన్మలలో భగవంతుడికి వ్యతిరేకులుగా పుట్టవలసి వచ్చింది. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగాను, రెండవ జన్మ వచ్చేటప్పటికి రావణ కుంభకర్ణాదులుగాను. రావణుడు కామమైతే కుంభకర్ణుడు తమోగుణ ప్రధానుడను. తమోగుణ ప్రధానుడు అంటే వాడు ఎందుకు వచ్చింది ఆ శరీరం అంటే వాడు రెండే మాటలు చెప్తాడు, ఒకటి తినడానికి, రెండు నిద్రపోవడానికి. కడుపు నిండా తినడం, కంటార నిద్రపోవడం. కన్ను కడుపు తప్ప రెండో లోకం లేదు అనుకునేవాడు ఎవడో వాడే కుంభకర్ణుడు. వాడు రెండిటికే బయటకు అడుగు వేస్తాడు, వాడి భోజనానికి, రెండవది పడగదికి. ఈ రెండిటికి తప్ప పనికిరాని వాడెవడో వాడే కుంభకర్ణుడు. అలాగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. రావణుడు కామానికి సంకేతం. రావణుడు ఏమిటి, యుద్ధ కామైన తత్సర్వ రావణాహుతాశ్రీ అని సుందరకాండలో ఈయన మన వాల్మీకి మహర్షి చెప్పనై చెప్పాడు. వాడికి ఒక కామము ఇచ్చింది వాడికి, యుద్ధ కామైన తత్సర్వ. ఏ స్త్రీనైతే తీసుకొచ్చాడో ఆ స్త్రీకి సంబంధించిన వాడితో వాడికి యుద్ధం కావాలట. వాడికి అది కోరిక. కామము అనగానే కేవలము ఒక స్త్రీ అనేటువంటి దానికాడ ఆగడం కాదు, ఏదైతే వాడికి కావాలని కోరికున్నదో అది యుద్ధం కావచ్చును, ఐశ్వర్యం కావచ్చును, బలం కావచ్చును, బలగం కావచ్చును, రాజ్యం కావచ్చును, ధనం కావచ్చును, ఏది కావాలని కోరికున్నదో అది కామమై కూర్చుంటుంది. కాబట్టి అది బంధించేదన్నమాట. ఇక్కడ ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఇక శిశుపాల దంత వక్త్రులు ఉన్నారండి. శిశుపాలుడు అనగానే వీడికి పుట్టడంతోనే సాత్విక ధమఘోషుడు అనే వాళ్ళకు పుట్టాడు వీడు. ఈయన కృష్ణుడి యొక్క మేనత్త కుమారుడు ఈతడు. అయితే వీడు పుట్టగానే వీడికి అదనంగా కొన్ని అవయవాలు వచ్చాయి. అవయవాలు రావడంతో అశరీరం అని పలికింది. ఎవరైతే ఈ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు వీడికి ఉండేటువంటి అదనపు అవయవాలు పోతాయో అటువంటి వారి చేతిలో ఇతడుకు మరణం సంభవిస్తుంది అని వెంటనే వాళ్ళ తల్లిగారు ఏం చేశారు, వచ్చిన వాళ్ళందరికీ ఎత్తుకోవడానికి ఇస్తూ ఉంది. అసలు వాడి పేరు వేరే ఉందండి, వీడికి శిశుపాలుడు కాదు వీడి పేరు. శిశుపాలుడు అని ఎందుకు పెట్టారంటే శిశువులు అమాంతం ఎత్తుకోవడం వల్ల వాడికి శిశుపాలుడు అని పేరు పెట్టారంతే. వెంటనే శిశువుల చేతుల్లో పాలింపబడ్డాడు చిన్నప్పుడు వీడు. అందుకని వచ్చిన వాడికల్లా ఇస్తూ ఉంటే కృష్ణయ్య ఎత్తుకోగానే అదనంగా ఉండేటువంటి అవయవాలు పోయేటప్పుడు వెంటనే అత్తయ్య ఏముంది, మా వాడు నూరు తప్పులు లాగా కాయవయ్యా, మా వాడు నూరు తప్పులు చేస్తాడు అంటే అర్థమేంటి, మా వాడి బుద్ధి నేను కూడా మార్చలేను. తల్లి ఏం చెప్పింది, ఏమండి మన వాళ్ళు ఊరికే చెప్పలేదు సామెతలు, తల్లి బిడ్డని కంటుంది కానీ రాతను కనలేదు అని. ముందుగానే బ్రహ్మ చెప్పే అశరీరవాణి చెప్పిన ఆ అశరీరవాణి యొక్క పలుకులకు అనుగుణంగానే ఆవిడ కోరి కోరిందే గాని చూశారా, ముందొచ్చినా గానీ బ్రహ్మరాతం తప్పించలేకపోయింది ఆవిడ. వాడు ఎవరి చేతిలో చచ్చిపోతాడంటే పట్టుకున్న వాడి చేతిలోనే చచ్చిపోతాడు, అదనంగా ఉండే అవయవాలు పోయిన వాడి చేతిలోనే చచ్చిపోతాడు. కృష్ణయ్యను తెలుసుకున్నది ఆవిడ, మృత్యువును తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు, నిరంతరం బాధపడుతుంది తప్ప. చాలా మంది అంటారు నా జాతకంలో మరణం ఎప్పుడుందో చెప్పండి, మరణం ఎప్పుడుందో చెప్తే జనవరి గంట 100 ఏళ్ళ ఆయుష్, నీ నిరంతరం దొస్తూనే ఉంటావు, తెలియకపోవడమే మంచిది, ఆనందంగా ఉంటావు. తెలిసిందనుకోండి ఇంకేముంది, రోజు రోజుకి చచ్చిపోతున్నానని చిక్కి శల్యం అయిపోతావు అనమాట. కాదు తెలియకపోవడమే మంచిది, అది తెలుసుకోకపోవడమే మంచిది. కానీ ఎప్పుడైతే మరణం తెలుస్తోందో, మరణం తెలిసిన దగ్గర నుంచి పోనీ మరణం తెలిస్తే పరీక్షణ మహారాజు అవుతావా, అయితే మరణం తెలియడం మంచిదే. ఎప్పుడు ప్రతి శ్వాసాన్ని ఆఖరి శ్వాస అనుకో. పరీక్షణ మహారాజులాగా మరణం తెలిసింది అనుకోండి, మాధవుడి దగ్గరికి వెడితే ఆ మరణకాలం కూడా ఏమవుతుంది, మంగళమయమైపోతుంది. మరణం ఆసన్నమయ్యే సమయం కాస్త మంగళకరమైనటువంటి సమయంగా మారిపోతుంది అనమాట, పరమాత్మను ఆశ్రయించి. అదేవిధంగా ఇక్కడ ఆయనకు అదనంగా ఉండే అవయవాలు శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తుకోగానే పోయాయి. పోతే ఆవిడేమడిగింది, నూరు తప్పుని కాయవయా అని అడిగితే అప్పుడు కృష్ణయ్య అనుకున్నాడు, అసలు తప్పు చేసే బుద్ధి లేకుండా చెయ్యంటే పోయేది కదా, ఎంత అమాయకురాలు వస్తాయా. కానీ భగవంతుడి ఆ రాతున్నదే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ఎవరి వల్ల కాదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, పోనీలే పాపం, ఒకటి చేసిన వాడు అవుతాడా అత్తయ్యా. ఏ మన వాళ్ళు అంటూ ఉంటారు, బలపం తెచ్చినప్పుడే కొట్టున్నట్టయితే బ్యాంకీకి కనవేసేదాకా పోకుండా ఉండేవాడు అటు వాడు. బలపం తెచ్చినప్పుడే కొట్టుండాలట. బ్యాంకు దగ్గరికి పోయిన తర్వాత ఏమే ప్రయోజనం? ఆ తర్వాత నువ్వు కొట్టే దెబ్బలు కాస్త వాళ్ళు కొట్టేస్తారు రక్షక భటులు. ఏ కాబట్టి చిన్నప్పుడే దోషానికి పెద్దగా దండించినట్టయితే వాడు ఆ దండనకి భయపడేవాడు. ఆ దండనం వల్ల కొద్ద మార్పు వచ్చిండేది. నువ్వు దండనం చేయలేదేమో, వాడికి పెద్ద బంధనం పడిపోయింది అక్కడ చెరసాల్లో. కాబట్టి ఆ పని ఆవిడ చేయలేకపోయింది. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదటి జన్మలో పుట్టారయ్యా. ఇందులో చిన్నవాడైనటువంటి వాడు ఇలా భూమిని చుట్టుకుపోతుంటే విష్ణువు యజ్ఞవరాహ రూపంలో వచ్చి సంహరించాడు. వరాహము అంటే మంచి రోజు అని చెప్పేవాడు. ఎప్పుడైతే నీలో ఉండేటువంటి నాకంతా కావాలనేటువంటి బుద్ధి పోతుందో అదే మంచి రోజు అన్నాడండి రామచంద్ర డోంగరేజ్ మహారాజ్ గారు చెప్పేవారు. హిరణ్య అక్షుడు హిరణ్య కశ్యపుడిలో హిరణ్యాక్షుడిని వరాహావతారంలో వధించాడు కారణం ఏమిటంటే, నీకంతా కావాలి నాకు కావాలనేటువంటి ఒక కోరిక అనేది చస్తుందే అదే ఆధ్యాత్మికంగా మంచి దినం సుదినం. ఇదంతా పరమాత్మ వస్తువు భగవంతుడిది, ఇది నాది కాదు, ఇక్కడ ఏది పట్టుకున్నా మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టి పోవాలనేటువంటి జ్ఞానం కలిగి సమస్తము విష్ణుమయంగా చూసి అక్కడ నాకు కావాలనేది చస్తుంది అదే మంచి రోజు. సాధకుడిగా నీవు ఇది మొట్టమొదటి మెట్టును నువ్వు అవలంబించినట్టయితే తర్వాత సాధనలో పురోగమిస్తావు. దీనికే వరాహం అంటే వరా అంటే మంచి, అహం అంటే రోజు అని చెప్పాడు ఆయన. సుయజ్ఞ వరాహావతారం, యజ్ఞ వరాహావతారం అని దానికి పేరు. ఇలాగా పెద్దవాడైనటువంటి హిరణ్యకశ్యపుడు ఉన్నాడే, నరసింహమూర్తి అయిన నారాయణుడి యొక్క చేతిలో సంహరింపబడ్డాడు. ఆ హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడే ప్రహ్లాదుడు, హరిభక్తుడు. ఆ కారణంగా తండ్రి చేత నానా విధాలుగా హింసింపబడి కూడా ప్రహ్లాదుడు నారాయణుని చరణ కమలాలు విడవకుండా ధ్యానిస్తూ పరమపదాన్ని పొందాడయ్య. ఇక రెండవ జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు కైకసి అనే ఒక రాక్షసికి రావణ కుంభకర్ణులుగా జన్మించాడు. అప్పుడు ఈ నారాయణుడు రఘురాముడిగా జన్మించి వాళ్ళని సంహరించాడు. శ్రీరామచంద్రుడి యొక్క బలాపరాక్రమాలు మార్కండేయ మహర్షి ద్వారా నువ్వు మునుముందు తెలుసుకుంటావులే. ఎప్పుడు? అరణ్యపర్వంలో. ఇది ఎక్కడ జరుగుతోంది కథాభాగం? దాదాపుగా సభాపర్వంలో. మరో రాజసూయ యాగం చేసేటప్పుడు జరిగినటువంటి కథ ఇది. నారదుడు చెప్తున్నాడు అక్కడ ముందు తెలుసుకుంటావంటే ఎప్పుడది? అరణ్య పర్వంలో. ఎందుకంటే బాగా సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడి గురించి వినడానికి మనం ఇష్టపడం, బాగా దుఃఖం కలిగినప్పుడు భగవంతుడి గురించి వినడానికి కూడా ఇష్టపడం. ఇదేదో సంస్కారం బలంగా ఉంటే తప్ప. దుఃఖంలోనేమో నీ దుఃఖాన్ని చెప్పడానికే సమయాన్ని వెచ్చిస్తావు, సుఖంలోనేమో నువ్వు పొందిన ఆనందాన్ని చెప్పడానికే ఉపక్రమిస్తావు తప్ప భగవంతుడి గురించి వినాలి అంటే సంస్కారం బలంగా ఉండాలి. అది సుఖంలోనైనా దుఃఖంలోనైనా సంస్కారం బలంగా లేకపోతే సద్వస్తువు మీద ఆసక్తి పుట్టదు. సద్వస్తువు అంటే ఏంటి? ఎల్లవేళలా ఉండేటువంటి వస్తువు. ఆ పరమాత్మ మీద ఆసక్తి ఎప్పుడు పుడుతోంది అంటే ఆ సంస్కారం బలంగా ఉంటే తప్ప నీకు కలగదు. అరణ్యపర్వంలో తాను అడిగినప్పుడు వీళ్ళందరూ చెప్తారు, తాను దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడే రాముడి యొక్క చరిత్ర కూడా వస్తోంది. వాళ్ళిద్దరూ మూడవ జన్మలో మీ పినతల్లి అయిన శిశుపాల దంతవక్త్రులుగా సాత్వతి అనేటువంటి ఆవిడికి జన్మించారయ్యా. ఆ ఇద్దరు ద్వేషము రోషానికి పుట్టారు. ద్వేషము రోషాల ప్రతీక అటండి వారిద్దరు కూడా. అహంకార మమకారాల ప్రతీకేమో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులైతే, కామక్రోధాదులకు ప్రతీక కామమునకు తమో గుణానికి ప్రతీక రావణ కుంభకర్ణాదులైతే, ద్వేషానికి రోషానికి ప్రతీకలుగా పుట్టినటువంటి వాళ్ళు ఈ శిశుపాల దంతవక్త్రులు. హరిని దూషించడము వాళ్ళకి పుట్టుకతోనే ప్రారంభమైంది. చూడండి, ఎక్కడైనా సరే మంత్రం అయితే ఎవరైనా నేర్పాలి, కానీ మనిషిని తిట్టేది ఎవరు నేర్పక్కర్లేదండి. మంత్రం అయితే ఒకరు నేర్పాలి, ప్రయత్నపూర్వకంగా అష్టోత్తరమో సహస్రనామమో అయితే మన వాడిని అక్కడ కూర్చోబెట్టి ఓం శ్రీకరాయ నమః, ఓం అద్వైత సామ్రాజ్య సార్వభౌమాయ నమః ఇవన్నీ నేర్పాలి. కానీ వాడిని ఎదుటివాడిని తిట్టే మంత్రాలు ఉంటాయే, అవాడికి నేర్పక్కర్లేదండి. వాడి సంస్కారం బలంగా ఉంటే ఎవడు ఇంకా వీడు దాని గురువు అయినా ఆశ్చర్యపోనక్కర్లే అక్కడ. కాబట్టి వాడి పుట్టుక ఎలా ప్రారంభమైందండి? వాడికి దూషించడంతోనే ప్రారంభమైందండి వాడి పుట్టుక. మహావైరంతో నిత్య క్రోధంతో వారి హరిని నిందించేవారు, హరిభక్తులని బాధిస్తూ వేధిస్తూ ఉండేవారు. ఆ స్వామిని పట్టి హతమార్చాలని ఉద్ధృతమైన ఉత్కంఠతో అదే ధ్యాసతో ఉండేవారు. వేరే ఆలోచన లేదు, ఊహలన్నీ ఆయన చుట్టే. అలా వారి గుండెల్లో హరి నిండి ఉండేవాడు. అందుచేత వారి పాపం పండిపోయింది. కృష్ణ పరమాత్మ ఇప్పుడు వారి శిరస్సుని సుదర్శనంతో ఖండించి వేశాడు. సుదర్శనం అంటే మంచి దర్శనము, భగవంతుడి యొక్క దర్శనం. ఏమండి, బాగా విజృంభించినటువంటి వెలుగు ముందర చీకటి ఆనుతోందా? అలాగే అజ్ఞాన ప్రభలు కూడా జ్ఞానసూర్యుడు వెలగగానే అజ్ఞానంగా ఉండేటువంటి ఆ చీకట్లు తిమిరాలు పోతాయి కదా. ఏమండి, మనకి గండిక్షేత్ర రామకృష్ణానంద స్వాములు వారు చెప్పేవారు, గురు అనేటువంటిది, గురువు అనే శబ్దము గకారము విఘ్న బీజ, గకారము గణపతి బీజం అన్నాడు ఆయన, రకారము అగ్ని బీజం అన్నాడు. అంటే గణపతి బీజం అని ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు చూడండి, ఒకడు చేసే పాపాలన్నీ చేస్తూ ఉంటే, చేసే పూజలన్నీ చేస్తూ ఉంటే, ఈ చేసేటువంటి పాపాలన్నీ కూడాను, పూజలన్నీ కూడాను ఈ పాపాలు తామరతుంపరలాగా చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున పూజ చేస్తున్నాడు, రేపటి రోజున మళ్ళీ పాపం చేస్తున్నాడు, మళ్లీ దానికి పూజ చేస్తున్నాడు, మళ్లీ దానికి పూజ చేస్తున్నాడు. ఈ విధంగా వాడు ఏం చేస్తున్నాడండి, ఈ రోజు తప్పు చేస్తున్నాడు, వెంటనే పక్కన మళ్లీ పూజ చేస్తున్నాడు. కానీ ఆ తప్పు చేసేటువంటి బుద్ధిని పోగొట్టాలంటే విఘ్నములను కలిగించడానికి ఎవరైతే విఘ్నములు పోగొట్టేటువంటి అధిపతి ఉన్నాడో ఆయన అటండి గణపతి. గణపతి బీజం గకారంతో ప్రారంభమైంది అన్నాడు ఆయన. అంటే గురు అనే శబ్దంలో గకారం గణపతి బీజం, అంటే గణపతి ఏం చేస్తూ ఉంటాడు, నీలో ఉండేటువంటి చెడ్డని తొలగిస్తాడు, ఆపేస్తాడు. అసలు అటువంటి ఆలోచన రాకుండా ఆపేసి, ఇప్పుడు చూడండి, ఒక పక్క డ్యామ్ కడుతున్నారనుకోండి, నీళ్లన్నీ కూడా ముందు ఒకసారి ఆపేస్తారు. ఇటు పక్క అంతా చెత్త చెదారం ఇదంతా ఉందనుకోండి, ఈ మురికంతా తొలగించాలంటే ఏం చేయాలి, ముందు వచ్చే నీటి ప్రవాహాన్ని ముందు ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఈ చెత్త అంతా తీసిన తర్వాత అప్పుడు ఇది పరిశుభ్రం అయిపోతుంది అనుకోండి, అప్పుడు తొలగిస్తే ఈ చెత్త అంతా తీయడానికి, అంటే కొత్త కొత్త పాపాలు చేయకుండా ఉండేటువంటి బుద్ధి ముందు ఆపేస్తాడట ఆయన. అందుకని గణపతి బీజము గకారం అని చెప్పాడు ఆయన. ఈ రకారంతో ఏం చేస్తాడు, అంతకు ముందర నీవు సంచిత ప్రారంభంగా వచ్చినటువంటి పాపాలన్నింటినీ నశింపు చేసేస్తాడు. ఇప్పుడు ఇవి నశింపైన తర్వాత వచ్చేవన్నీ కూడా గురువు యొక్క అనుమతితో మంచి మంచి బీజాలే వస్తాయి, కానీ చెడు కాదు కదా. కాబట్టి అందుకని ముందు నీలో కలిగేటువంటి దుష్ట సంకల్పాలన్నింటినీ తొలగిస్తాడు గురువు. ఆ తరువాత నీ యొక్క సంచిత ప్రారంభాలన్నింటినీ తగలబెట్టేస్తాడు. అప్పుడు ఈయన అప్పుడు ఆయన గురువు అనేటువంటి పదంతో మనకి కనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తారండి. అదే విధంగా నారాయణుడు ఏ విధంగా అయితే వారి వారి యొక్క పాపాలు ఎలా పోగొట్టుకున్నారు వారు అంటే, నారాయణుడు అనేటువంటి ఆలోచన, ఆయన ఊహలతో వారు చేసినటువంటి పాపం పండిపోగా శిరస్సుని సుదర్శనంతో ఖండించి వేశాడు. అంటే ఎప్పుడైతే సూర్యుడు యొక్క ప్రకాశం కలుగుతోందో తిమిరం దానంతటా అదే పోతోంది. భగవంతుడు ఎప్పుడైతే వారికి సంకల్పం చేసి ఇక వారు ఉండడానికి వీల్లేదని నిర్ణయం చేసుకున్నాడో, పరమాత్మ కూడా ఒక్కొక్క తప్పును ఒక్కొక్క తప్పును లెక్క వేస్తూ ఉంటాడని చెప్తారు. నూరు కాగానే చక్రాన్ని పంపించేసి ఆయనను తప్పించేస్తాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంతవరకు ఉంటుందంటే, ఆయన మాటకు కట్టుబడి 100 తప్పులు చేసేంత వరకు శిశుపాలను అలాగే పెట్టేశాడు. సనక సనందనాథుల శాపం గడువు పూర్తయింది, తిరిగి వారి విష్ణు సాహిత్యం పొందారు. ఇది వారి పూర్వజన్మ యొక్క చరిత్ర. అంతేగాని వాళ్ళు తిట్టారు కదా, నేను కూడా తిట్టి భగవంతుడిని పొందుతాను అంటే అది మళ్ళీ దోషమై కూర్చుంది. వాళ్ళకి వెనకాతల సంస్కారం ఒకటి ఉన్నది. ఈ విధంగా నారద మహర్షి చెప్పిందంతా విని ధర్మరాజు అన్నాడు, బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాలవాలున్ శ్రీమన్మేధజాలున్ సంతోషింపక ఏల శిక్షించ రాక్షసేంద్రుడు అనఘా. ఓ తాపసేంద్ర, రాక్షసేంద్రుడైన హిరణ్యకశ్యపుడు, శ్రీహరిపాద పద్మాలని ధ్యానించే గుణవంతుడు, పసివాడు అయిన తన కుమారుణ్ణి చూచి సంతోషించవలసింది పోయి ఆ బాలుని పట్టుకుని శిక్షించడానికి చేతులలా వచ్చాయి. ఎంత రాక్షసుడైనా కొడుకుని బాధించడానికి మనస్సు ఎలా ఒప్పింది అని అడుగుతూ, పరిభూత వ్యదనంబులు నిరుపమ సంసార జలది నిర్మదనంబుల్ నరకేసరి కదనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణి మిదునంబుల్. శ్రీహరి కథలు వ్యధలు పోగొడతాయి, సుధలని చిలుకుతాయి, అనంతమైన సంసార సాగరాలు దాటిస్తాయి. దేవతలకి యక్షులకి నాగులకి స్త్రీ పురుష జాతులందరికీ క్షేమాన్ని కలిగిస్తాయి. కుమారుడికి అటువంటి దైవజ్ఞానం అలవడినందుకు ఆ రాక్షసరాజు పొంగిపోక కృంగిపోయాడా? ఆ ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు ఎలా శిక్షించాడు స్వామి అని అడిగాడు. చూడండి, మనకు కూడాను భగవద్గీత చదువుతాం కానీ ఎవరో చదివితే వినాలనుకుంటాం, మన ఇంట్లో మన పిల్లాడు చదివితే ఒప్పుకోలేం. ఎందుకని? భగవద్గీత వింటే వాడు మళ్ళీ సన్యాసి అయిపోతాడు, భగవద్గీత పట్టుకుంటే వాడు సన్యాసి అయిపోతాడట. కాబట్టి భగవద్గీత మనకు అక్కర్లేదు. అదే మనకు భాగవతంలో రామచంద్ర డోంగరేజ్ మహారాజ్ గారు ఒకసారి చెప్పారు, నేను మీకు చెప్పే ఉంటాను కానీ మళ్ళీ చెప్తున్నాను. ఏం చెప్పాడంటే ఆయన, ఎప్పుడు భాగవతాన్ని ఇన్ని రోజులు వినాలని ఒక నియమంగా ఒక ఆయన పెట్టుకొని 108 రోజులనే పెట్టుకున్నాడండి. పెట్టుకుని రోజు వింటూ ఒక రోజున ఆయన బయటికి వెళ్లాల్సి వచ్చింది. భాగవతాన్ని సప్తాహం చేసేటప్పుడు ఎవరో ఒకరు వినడానికి లేకుండా భాగవతాన్ని చెప్పడం దోషం. ఎవరు సప్తాహం అంటే ఎలా చేస్తారంటేనండి, నిరంతరం పారాయణం జరుగుతూ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు అక్కడ శ్రోతగా కూర్చోవాలి, వక్తగా ఒకళ్ళు ఉండాలి, ఎవరూ లేకుండా చెప్పడం దోషం. కాబట్టి ఈయనేం చేశాడంటే ఆ ఒక్కరోజు పనికి వెడుతూ తన కుమారుణ్ణి కూర్చోబెడదాం అనుకుంటాడు. కూర్చోబెడదాం అనుకుని మళ్ళీ గురువుగారు నేను పని నుండి బయటకు వెడుతున్నాను, మా పిల్లాడిని కూర్చోబెడదాం అనుకుంటున్నాం కానీ అన్నాడు. కానీ అనేటప్పటికి గురువు అడిగాడు, ఏమయ్యా ఏమిటి సందేహం? ఏం లేదండి, ఈ భాగవతాన్ని విని వాడెక్కడ వైరాగ్యవంతుడై శుకుడు గోచి లేకుండా వెళ్లిపోయాడని మీరు చెప్తున్నారు కదా, మా వాడు కూడా ఎప్పుడు వెళ్లిపోతాడో భయంగా ఉందండి, వాడు గోచి లేకుండా వెళ్ళిపోతే నా కొట్టు నేను ఏం కావాలన్నాడు. ఒరే పిచ్చివాడా, 90 రోజుల్లో నువ్వు గాంధీ నీ పిల్లడు 1 రోజులో అవుతాడా, కూర్చోబెట్టి ఏం పర్లేదు అన్నాడు. ఏ ఇన్ని రోజులు చెప్తే నువ్వు అయ్యావా వాడు కావడానికి, కాబట్టి ఏం గాదిలో కూర్చోబెట్టి వెళ్ళు అన్నాడట. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడి యొక్క కథలలో లోపం లేదండి. కథలు అమృత ప్రాయాలు, ముక్తిని కలిగిస్తాయి, మోక్షాన్ని కలిగిస్తాయి. కానీ వింటున్నటువంటి మనకు ఆ భావన కలక్కపోవడానికి కారణం నువ్వు ఆ స్థాయిలో దానిని వినడం లేదు. పరీక్షిత్తు విన్నంత ఆ వైరాగ్యంతో, పరీక్షిత్తు కూర్చున్నంత శ్రద్ధతో, పరీక్షిత్తు మనస్సు పెట్టిన విధంగా మనం భాగవతాన్ని వినడంలా, అదే మనలో ఉండేటువంటి లోపమేమో అంటాడు రామచంద్ర డోంగరేజ్ మహారాజ్ గారు. ఇప్పుడు ఔషధంలో ఏమాత్రం లోపం లేదు, కానీ బయట ఔషధాలకు ఎక్స్పైరీ డేట్ ఉన్నది, కానీ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. అందుకని నీకుంటుంది మళ్ళీ ఎక్స్పైరీ డేట్. ఏమండి, బర్త్ డెత్ రెండు వేస్తారండి ఒక ఫోటో మీద. ఇప్పుడు జననము మరణం, జననమునికి ఇచ్చినప్పుడే మరణానికి కూడా ఆప్షన్ ఉందండి. ఒకవేళ ఇప్పుడు వేయకపోవచ్చు, మన ఫోటో పెట్టుకుని ఉంటే మన మనవాళ్ళైనా వేస్తారు, పలానా ట్రైన్లో మా తాతగారు వెళ్ళిపోయారు. కాబట్టి ఒకటి ఉన్నది అంటే అక్కడ ఉన్నది, ఎక్స్పైరీ డేట్ నీకున్నది కానీ భాగవతానికి లేదు, అది నిత్యనూతనం. ఎలా ఉంటుంది అంటే, మరి దైవజ్ఞానం అలవడినందుకు రాక్షసరాజు పొంగిపోవాలి, ఎందుకు కుంగిపోయాడు అని అడిగాడు ధర్మరాజు. ఆ ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడు ఎలా శిక్షించాడు స్వామి అని అడిగాడు. మునిచంద్ర, నా సందేహం నివృత్తి చేయవయ్యా అని నారద మహర్షి అనగానే, తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి అయినటువంటి విష్ణువు చేతిలో హతుడయ్యాడని విన్న తరువాత హిరణ్యకశ్యపుడికి తీవ్రమైన కోపం వచ్చిందయ్యా ధర్మరాజా. రోషం చేత, శోకం చేత మనస్సు అగ్నిగుండంగా మండిపోయింది. కళ్ళలో నుంచి వచ్చేటువంటి చూపులు నిప్పులు క్రక్కుతూ దావాగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఆ పొగలు ఆకాశంలోకి వ్యాపించాయి. మెరుపుల్లాగా దగదగా మెరుస్తున్న పళ్ళుని పటపటలాడించాడు. భయంకరమైన కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. ఎడతగని శత్రుభావంతో ఎగిరిగిరి పడుతున్నాడు హిరణ్యకశ్యపుడు. అమితమైన కాంతులు వెదజల్లే శూలాన్ని అందుకున్నాడు. సభాభవనంలోకి వచ్చి నుంచున్నాడు. త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మున్నగు ప్రముఖ దైత్యుల్ని, దానవుల్ని చూసిలా అంటున్నాడు, నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహకుంటి కృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధు సౌకర్యములు నీరుగా వైకుంఠుండు వధించిపోయనట ఈ వార్తాస్థితిని వింటిరే. వాడు భయంకరమైన శూలాన్ని చేతబట్టి మందిరంలోకి వచ్చి ఏమంటున్నాడు, మిత్రులారా మీరు వార్తను విన్నారా? వైకుంఠవాసి అయిన హరి మన హిరణ్యాక్షుణ్ణి సంహరించాడట. నాకు సాక్షాత్తు సహోదరుడు, మీకు మక్కువ గల మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యుడా? యుద్ధ ధర్మ మర్మజ్ఞుడు, బాహుబలంతో దేవయక్ష గణాలని నిర్వీర్యుల్ని చేసిన మహాపరాక్రమశాలి. అటువంటి హిరణ్యాక్షుణ్ణి హరి వరాహంగా వచ్చి వధించి వాని అంతఃపుర కాంత సౌభాగ్యాలను హరించి వేశాడట. చూడండి, ఈ హరి అనే పదాన్ని 4 సార్లు ఉచ్చరించాడు. ఏమండి, హిరణ్యకశ్యపుడు మొట్టమొదటి పదంలోనే వైకుంఠవాసి అయిన హరి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడట. హరించాడట అనే పదంలో కూడా హరి ఉన్నది. ఏ హిరణ్యాక్షుణ్ణి వరాహంగా వచ్చి వధించి వాళ్ల సౌభాగ్యాన్ని హరించి వేశాడట అని హరినామాన్ని తెలియకుండానే ఉచ్చరిస్తూ ఉన్నాడు ఆ పదాల్లోనే. వనముల నుండు సొచ్చు మునివర్గములోపల గోణిగాడు, చూడండి పరమాత్మను ఎలా పిలుస్తున్నాడు, సంజనన మెరుంగరెవ్వరును జాడ ఒక్కింతయులేదు, తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు, వీని నొక్క కీలున మనమెల్ల లోబడక లోబడ పట్టుకొనంగవచ్చునే. సోదరులారా, ఆ వరాహంగాడున్నాడే వాడు మహామాయగాడు. నీళ్లలో ఉంటాడు, అడవుల్లో దాగుతాడు, మునుల సమూహంలో చొరబడి ఉంటాడు. వాడి పుట్టు పూర్వోత్తరాలు ఎవరికి తెలియవు. అసలు పుట్టుకుంటేనే కదా తెలియడానికి, పూర్వం అనేది ఉంటేనే కదా వాడికి మళ్ళీ ఉత్తరత్తర ఏం జరిగిందో చెప్పడానికి. ఎక్కడి వాడో కూడా తెలియదు. మనం ఎదుర్కొంటే తాను ఎదుర్కొంటాడు. చూడండి, ఇక్కడ ఎదుర్కోవడం ఎక్కడ ప్రారంభమవుతుంది, వీళ్ళ నుంచే ప్రారంభమైంది. హిరణ్యకశ్యపుడు రాక్షసులతో చెప్పు, చూడండి ఎలా చెప్తున్నాడు, మనం ఎదుర్కొంటేనే తాను ఎదుర్కొంటాడు. అంటే వైరం ఎక్కడ ప్రారంభమైంది, మనలో నుంచే ప్రారంభమైంది. మనం ఎదుటివాడికి అలా కనిపించామేమో, ఎదుటి లోకాన్ని అలా చూస్తున్నామేమో, మనకు లోకం కూడా అలా కనిపిస్తుంది. ఏమండి, ధర్మరాజు నిన్ను దుర్యోధనుణ్ణి ఒకే వీధిలోకి పంపితే దుర్యోధనుడితో చెప్పారట, ఏమయ్యా నీకు ఎవడైనా ఒక మంచివాడు దొరికితే పట్టుకురామని. వాడు ఆ వీరంతా తిరిగి వెనక్కి వచ్చాడట. ఎవర్రా ఏమొచ్చావంటే, నాకు ఒక మంచివాడు కూడా కనపడలేదండి, ధర్మరాజును అదే వీధిలో పంపించి నీకు ఎవడైనా ఒక చెడ్డవాడు కనపడితే పట్టుకురావయ్యా అన్నారట. ఆయనకేమో అదే వీధిలో వెళ్ళాడు, ఆయనకి చెడ్డవాడు ఎవడు కనిపించలేదు. దుర్యోధనుడికేమో మంచివాడు కనిపించలేదు, ధర్మరాజుకేమో చెడ్డవాడు కనిపించలేదు. అజాత శత్రువు అయ్యుండి అతను శత్రువు కూడా చెయ్యెత్తి నమస్కారం చేసి అతన్ని చూసి అయ్యో ఇటువంటి వాడి మీద బాణప్రయోగం నేను చేయవలసి వచ్చిందేనని బాధపడుతూ యుద్ధం చేసేటువంటి ముఖం కలిగినటువంటి వాడు, నడవడిక కలిగినటువంటి వాడు, ప్రవర్తనలో ఎదురుగా నుంచున్నటువంటి శత్రువులకి కూడా అయ్యో ఇతడి మీద నేను బాణప్రయోగం చేయాల్సి వచ్చిందే అనేటువంటి నడవడిక కలిగిన వాడు ధర్మరాజు. అందుకే 5 ఊళ్ళు చాలు అంట, నేను చెయ్యలేక కాదు యుద్ధము, తినదాలకయుంటిని నెత్తుటి కూడు అంటాడు. ఎంత సౌమ్యంగా అడిగాడు చూడండి అక్కడ ధర్మరాజు. కానీ దానిని చేతగాని తరంగా తీసుకున్నాడు. క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధంలో గెలిచి తీసుకోవాలి, కానీ ఇలా దేవిరిస్తారా ఎవడైనా? ఏదైనా కాలం అంటూ కలిసి వచ్చి రాజ్యాన్ని ఎవరు అనుభవిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇలా వదిలిపెట్టేశారు. రేపటి రోజున మేము ఇవ్వడమంటూ మొదలు పెడితే ఇక ఇది ఇది ఇలా ఇలా తీసుకుంటూ మొత్తాన్ని అడిగేస్తారు పాండవులు. ఆ 5 ఊళ్ళు కూడా ఇచ్చేది లేదు, సూది మొనమోపిన భూమిని కూడా ఇవ్వను, చేతనైతే కురుక్షేత్రంలో రణరంగంలో తేల్చుకోమను అన్నాడు దుర్యోధనుడు. కానీ చివరికి ఏం చేశాడు, వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అంతే కదా జరిగింది, సాగరంలోకి వెళ్ళి దాక్కున్నాడు కదా. దాక్కున్న తర్వాత కదా అక్కడికి వాళ్ళు మడుగులోకి, మడుగు దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కూడా. వైరాగ్యం ఎప్పుడు రావాలి అంటే అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం అన్నాడట వాడు. కుండలో అన్నం అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం అన్నాడట. ఏమిట్రా ఉపవాసం ఉంటున్నాడని పోయి చూస్తే కుండలో అన్నం లేదు. అన్నం మొత్తం తిన తర్వాత ఉపవాసం ఏంటి, నీ పిండాకుడు ఏ పిండాకుడు అంతా తిన తర్వాత ఉపవాసం ఏంటండి? కాబట్టి అంత జనం అందరూ చచ్చిపోయారు. 18 లక్షల సైన్యం నిలబడింది. నిలబడినటువంటి వాళ్ళలో ఇక చెబుట చివరికి అందరూ పోగొట్టుకున్న తర్వాత పోయి బడుగులో కూర్చున్నాడు. అదేమంటే నాకు వైరాగ్యం వచ్చింది అన్నాడు. ఇది ఎక్కడ వైరాగ్యం? కాబట్టి దాన్ని మెచ్చడు భగవంతుడు. నీకు ముందు రావాలి, ఏం జరుగుతోందో ముందే చెప్పాడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్మజుండు అజాత శత్రుడే, అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, నీ కన్నులు 10,000 అయిన నినొత్తురు చత్తురు రాజరాజా ముందుగానే హెచ్చరించాడు. అప్పుడు కావాలి నీకు వైరాగ్యం. 10,000 మంది కర్ణులు వచ్చినా క్రిందైపోతారే తప్ప అర్జునుడి ముందు ఒక్కడు నిలబడలేడని నారాయణుడు చెప్పినప్పుడు ఒక కర్ణుని జయించమని చాలు అన్నట్టుగా ముఖం పెట్టాడు దుర్యోధనుడు. కాబట్టి పరమాత్మని చెప్పేస్తున్నాడు, జాగ్రత్త కూడా వహించమని చెప్తున్నాడు. కానీ దానిని గుర్తిస్తేనా? ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఇక్కడ హిరణ్యకశ్యపుడు తన హృదయమును విప్పాడు. ఏమంటున్నాడు? మనం ఎదుర్కొంటేనే వాడు ఎదుర్కొంటాడు. ఎదుర్కోవడం అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది? మన నుంచే మొదలవుతోంది. వెంటబడితే ఎప్పటికీ అలసిపోడు. అలసిపోయే తత్వం ఉన్నదా వాడికి? అలసిపోడు. పోని దొరుకుతాడా? దొరకడు. మనమే ఒక మాయోపాయాన్ని ఆలోచించాలి. మనం లోబడకుండా జాగ్రత్తగా అతడు మనకు లోబడేలాగా పట్టుకోవాలి. ఇది సాధ్యమేనా? భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగినా మునుగుగాక అలయించి పెనగనా అచల సంభ్రంభమున కెరగి వెన్నిచ్చినా ఇచ్చుగాక జగడంబు సైపక సౌకార్యకాంక్షి అయి ఇలా క్రింద నీగినా నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరినా నడరుగాక కఠిన శూలాధార కంఠంబు విదలించి వాణి శోణీతనమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మెరసి వత్తు మీకు మేలు దెత్తు. చూడండి ఏమంటున్నాడు వీరులారా. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. హరి, నా భుజబల పరాక్రమాలు విని భయపడి పోరాడలేక సముద్రం లోపల దాగినప్పటికీ యుద్ధ విద్యలో నా అచంచలమైన ధైర్య సాహసాలను చూచి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ పోరెందుకులే బ్రతికితే చాలనుకుంటూ భయకంపితుడై వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినప్పటికీ లేదా కోపగించి పౌరుషంతో సింహంలాగా ఎదిరించి పోరాడినప్పటికీ వాణ్ణి మాత్రం విడిచిపెట్టేది లేదు. ఈ వాడి అయిన బల్లెంతో వాడి కంఠాన్ని ఛేదించి ఆ వేడి నెత్తురుతో నా తమ్ముడికి తర్పణం విడిస్తాను. తప్పక విజయంతో తిరిగి వస్తాను. మీకందరికీ మేలు తెస్తాను. చూడండి, ఖండిత మూల ద్రుమమున నిండిన విటపముల భంగి ఇతడు వడిన ఆ ఖండల ముక్కులు వడుదురు బండనమున ఇతడు తమకు ప్రాణములగుటన్. ఒక వృక్షం కూలిన తరువాత ఎలాగైతే కొమ్మలు ఎండిపోతాయో ఆ విష్ణువుని సంహరించిన తరువాత ఈ దేవేంద్ర ప్రముఖులంతా యుద్ధంలో ఓడిపోయి వాడిపోతారు. వీళ్ళందరికి మూలమేమిటి? నారాయణుడే. ఆ మూలంలో ఉండేటువంటి చెట్టుని కొట్టేస్తే మనం కొమ్మలన్నీ ఎండబెట్టాలంటే ఏ కొమ్మక కొమ్మ నరికాలి. నరికితే ఎండబెడితేనే కొమ్మలు ఎండుతాయి. కానీ చెట్టు ఒక్కసారి మూలం కొట్టేశామనుకోండి అన్ని కొమ్మలు ఎండిపోతాయి. అలాంటి మూలము లాంటి వాడు ఈ నారాయణుడు. అతన్ని ఒక్కడిని మనం కొట్టేస్తే ఈ దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళంతా కొమ్మల లాంటి వాళ్ళు. ఆయన ఒక్కడిని గెలిస్తే వీళ్ళందరినీ గెలిచినట్టే. పుండు దానవులార భూసుర క్షేత్ర సంఘత అయిన భూమికి గమలు గట్టి ముఖ తపస్వాధ్యాయ మౌన వ్రతస్థుల విధికి ఖండింపుడు. విష్ణుడనగా అన్యుడొక్కడు లేడు. విష్ణుడంటే ఏమన్నా ఒక్కడనుకుంటున్నాడో చూడండి ఎలా చెప్తున్నాడో. యజ్ఞంబు వేదంబు నాతడే, భూదేవ క్రియ అది మూలమతడే, దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే, ఏ స్థలంబుల గోభూ సురేంద్ర వేదవర్ణ ధర్మాశ్రమములు వరుసనుండు, ఆ స్థలంబులకెల్ల మీరరిగి చెరచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమప్ప. నారాయణుడంటే ఎలా ఉంటాడు? ఎలా చేస్తే ఆయన నాశనం జరుగుతోందో దానవశ్రేష్ఠులారా, ముందు మీరు విప్రులు ఉండే ప్రదేశానికి గుంపులు గుంపులుగా పోండి. యజ్ఞాలు, జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతాలు ఆచరించే వాళ్ళందరినీ వెదకి వెదకి చంపండి. విష్ణు అంటే వేరుగా ఎక్కడో లేడు, ఎగవడో కాదు. వాడే యజ్ఞం, వాడే వేదం, వాడే వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆది మూలం. దేవతల సమూహాలకి, ముని సంఘాలకి, పైతృక లోకాలకి, సర్వధర్మాలకి అతడే ఆధారం. ఎవడైతే ఎక్కడైతే గోవులు విప్రులు సుఖంగా జీవిస్తుంటారో, ఎక్కడైతే వేద ధర్మాలు ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తుంటాయో ఆయా చోట్లకు వెళ్లి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పము గర్వము శోభించేలాగా సర్వాన్ని దగ్ధం చేసి రండి అని పంపించాడు. అంటే ఇక్కడ విష్ణు అంటే ఏ స్వరూపంతో ఉంటాడని చెప్పారా? ఇదా ఒక యజ్ఞము, ఏ క్రియలు ఎక్కడెక్కడ సక్రమంగా జరుగుతూ ఉంటాయో, వేద ధర్మాలు జరుగుతూ ఉంటాయో, విప్రులు సుఖంగా ఉంటారో, ఆశ్రమ నియమాలకు భంగం జరగకుండా ఎక్కడ క్రమబద్ధత ఉంటుందో అక్కడ నారాయణుడు ఉంటాడు. వాటిని క్రమేణా మనం తీసివేశామనుకో ఇక్కడ మన ప్రతాపాన్ని చూపించవచ్చు. అక్కడ అసురీ ధర్మం అనేటువంటిది, అంటే రాక్షస ధర్మం అనేటువంటిది ప్రవేశించడానికి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఉల్లంఘించడమే అసురీ సంపదని మనం ఆహ్వానిస్తున్నాం, అసురీ ధర్మాన్ని మనం ఆహ్వానిస్తున్నాం, ఆ రాక్షస ధర్మాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ పని మీరు చెయ్యండి అని హిరణ్యకశ్యపుడు అతి ఘోరంగా ఆదేశాలు ఇచ్చేశాడు. ఆ ఆజ్ఞల్ని శిరసావహించి రక్తసిముకుల తండోపతండాలుగా భూమండలం మీదకి వచ్చాయ. గ్రామ పురక్షేత్ర కర్వాట ఖేట ఘోష రామానగరాశ్రమాధికములు గాలిచి కొలకులు గలిచి ప్రాకార గోపుర శ్రేతువులు త్రవ్వి పుణ్యభూజ చయములు ఖండించి చౌద ప్రాపాగేహ పర్ణశాలాదులన్ పాడు చేసి సాధు గోబ్రాహ్మణ సంగంబులకు హింస గావించి వేద మార్గములు చెరచి కుతల మెల్లనిట్లు కోరాహలంబుగా దైత్యులాచరింప తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాక లోకము మాని అడవులందు దొచ్చిరి అమరవరులు. పరీక్షిత్ మహారాజా, గ్రామాలు నగరాలు పుణ్యక్షేత్రాలు పల్లెలు వనాలు భవనాలు ఆశ్రమాలు ఆ రాక్షసులు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అందమైన సరోజాలుండే సరస్సుని కలిచివేశారు. ప్రాకారాల్ని గోపురాల్ని తవ్వేశారు. వంతెనల్ని కూల్చేశారు. వాళ్ల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. చక్కని పువ్వులతో తీయని ఫలాలతో నిండినటువంటి వృక్షాలని నరికేశారు. ఇక్కడ చూడండి, వారు చెప్తున్నారు ప్రాకారాలు గోపురాల్ని తవ్వేశారు, వంతెనల్ని కూల్చేశారు అని. భగవంతుడిని ఆరాధించడానికి మనకు దేవాలయాలు ఎలా ఉన్నాయో వంతెన అనేటువంటి దానికి చక్కని పదాన్ని మనకు గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. వంతెన నిర్మించండి అంటే అర్థం ఏమిటంటే ఇటువైపున ఉండేటువంటి జీవాత్మ స్వరూపంగా ఉన్న ఈ జీవుడు పరమాత్మ మార్గానికి చేరడానికి నిర్మించినదే వంతెన. దాన్ని కూల్చండి అంటే అర్థం ఏమిటంటే భగవంతుడిని చేరడానికి ప్రయత్నించేటువంటి మార్గాలని మీరు జరపకుండా అడ్డుపడండి. అంటే భగవంతుడిని ఎలా చేరతారు? వేద మార్గాలు, యజ్ఞక్రియలు, గోవుల యొక్క గోదానాలు, భూదానాలు ఇవన్నీ జరిగేటువంటి ప్రదేశాలు ఉంటాయే, అవి ఆ పనులు జరగకుండా అడ్డుపడండి అని. అడ్డుపడడం ఏమవుతోంది? ఆసురి కృత్యం అవుతోంది. ముందు ముందర మనకి ఈ కథ కూడా బలిచక్రవర్తి అక్కడ కథలో కూడా అక్కడ దానం ఇచ్చేటప్పుడు అడ్డుపడమే శుక్రాచార్యుడు కన్నుపోవడానికి కారణం. అంటే ఆ ఎలాంటి పరిస్థితులు వస్తుందో ముందుగానే మనకి భాగవతంలో కూడా కలి లక్షణాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పారు. అక్కడ చక్కని పువ్వులతో తీయని ఫలాలతో నిండిన వృక్షాలను నరికేశారు. చూడండి, చలిపందరులని పర్ణశాలల్ని పాడు చేశారు. ఇతరులకు అపకారం తలపెట్టని గోవుల్ని విప్రుల్ని హత్య చేస్తున్నారు. వేద సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విధంగా కోలాహలంగా భూగోళం అంతా గందరగోళం చేస్తూ ఉపద్రవాలు ఉత్పాతాలు కల్పించారు. ఇది చూచి దేవతలు భయపడి దైన్యంగా స్వర్గలోకాన్ని విడిచిపెట్టి శోకంతో అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారు. దుర్జనులంటే సజ్జనులకి ఎప్పుడూ భయమే కదా అని చెప్పారు. చూడండి, మహా ఇప్పుడైనా సరే దేవతలు అలా భయపడ్డారు అంటే కారణం ఏంటంటే సాధువులకి ఒక గుణం ఉందండి. ఏమిటా గుణము? తెలిసి వారికి అపకారం చేసినా వారు మళ్ళీ తిరిగి మనకు అపకారం చేయాలని అనుకోరు. కారణం ఏంటంటే వారిలో ఉండేటువంటి జీవుడు కూడా పరమాత్మే కదా, నారాయణుడే కదా అని ఆ ఉపేక్షాభావం. పైగా మన ధర్మ సాంప్రదాయంలో ఒక మాట ఉన్నది, ఎవరైనా ఒక పాపం కానీ చేయకూడని పని చేస్తే ప్రతిసారి దానిని ఎత్తి చూపడం అనేటువంటిది మన ధర్మంగా చెప్పరు. ఎవరైతే అలా ఎత్తి చూపుతూ ఉంటారో వారు పాపాత్ములుగానే పరిగణింపబడతారు. తెలిసి గాని తెలియక గాని ఒక దోషం జరిగితే ఆ దోషాన్ని నువ్వు మారు మాట్లాడకుండా మాటి మాటికి గుర్తు చేయడమే ఆ పాపం నువ్వు పంచుకున్నట్టు అవుతోంది. మనకి సత్యసాయి మనకి షిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఒక మాట చెప్తాడు. ఆయన ఒక వ్యక్తి వచ్చేసి మాటి మాటికి షిరిడి సాయిబాబా గారితో, ఆయన ఇదిగో ఫలానా ఆయన ఇలాగా, ఫలానా ఆయన ఇలాగా, ఆ అమ్మాయి ఇలాగా, లేకపోతే ఆవిడ ఇలాగా అని ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. సాయి పాపం వారు కూడా ఎంతకాలం వింటారు చెప్పండి. షిరిడి సాయిబాబా గారు కూడా అలా అలా వింటూ ఉన్నట్టుగా ఎక్కడ మళ్ళీ నేను వినడం లేదని ఆయనకు అనిపిస్తే పాపం ఎక్కడ నొచ్చుకుంటాడో, పాపం వాళ్ళు నొచ్చు, మనం ఎక్కడ నొచ్చుకుంటామేమో అని వాళ్ళు నొచ్చుకుంటూ ఈ చొచ్చుకుపోయే విషయాలన్నీ చొప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే సాక్షిగా చూస్తూ వింటూ ఉంటారు మహాత్ములంతే. కానీ మనం అనుకుంటాం మన మాటలు చూడండి అంత శ్రద్ధగా వింటున్నారు, కానీ వారికి అవేమి పట్టవు, ఈ చెవిలో ఉండి ఈ చెవిలో ఇట్లా వదిలేస్తూ ఉంటాను. కానీ ఎందుకు వింటున్నారంటే అక్కడ నీకు కూడా బాధ కలగకూడదు, నీ లోపల ఉన్నవాడు కూడా పరమాత్మ. కానీ పాపం రోజు ఇదే పనిగా పెట్టుకుంటున్నాడు, ఈ పని వల్ల ఆయనకి ఏమవుతోంది, ఈయన సాధనకు అంతరాయం కలుగుతోంది. మహాత్ముల సాధనకు అంతరాయం కలిగిస్తున్నాం, మనం మనకుండేటువంటి విషయాలు వారితో పంచుకుంటూ, మనకు ఉండేటువంటి మురికిని వారికి అంటిస్తూ కూడా వారి సాధనకు అంతరాయం కలిగిస్తూ, ఇక ఈ బాధ ఏమో గాని వాళ్ళ సరైనటువంటి కాలాన్ని వ్యర్థం చేసిన పాపాన్ని మనం మూటగట్టు. దీనివల్ల మనకు పుణ్యం వస్తోందా పాపం వస్తోందా ఒకసారి యోచన చేయండి. కాబట్టి వారి సాధనకు అంతరాయం కలిగిస్తున్నాం కాబట్టి సాధనకు అంతరాయం కలిగించిన పాపాన్ని కూడా మనం పంచుకుంటూ ఉన్నాం. అప్పుడు వెంటనే షిర్డి సాయిబాబా గారు అన్నారు ఒక మాట, దారి పెడుతూ ఇవన్నీ చెప్తూ ఉంటే ఏమయ్యా అడొకసారి చూడు ఏం జరుగుతోంది, ఒక సూకరము అశుద్ధాన్ని భక్షిస్తుంది, శుద్ధమైన పదార్థాలు ఎన్నో ఉండగా దాని నోటికి అశుద్ధమే ఎందుకు కావాల్సి వచ్చింది తెలియదు, దానికి అది ఒక కారణంగా భగవంతుడు పెట్టాడు. అలాగే ఇతరుల్లో ఎన్నో మంచి గుణాలు ఉండగా వారి దుష్టగుణాన్ని నీవెందుకు నోట్లో వేసుకుంటున్నావు, అంటే ఎవడైనా దూషిస్తే ఆ దూషించినటువంటి వాడు తప్పు చేసినటువంటి వాడి తప్పుని పదే పదే ఉటంకిస్తూ వాడి దోషాన్ని వీడి నాలుకతో శుభ్రం చేస్తున్నాడు. కాబట్టి ఇతర దూషణల్ని చెవిలో వేసుకోవడం అంతవరకు ఏమో అది కూడా చెవిలో వేసుకున్నటువంటి పాపమో ఏమో నామంతో పోతోందేమో, కానీ అదే దోషాన్ని ఇతరులతో చెప్తేనో ఆ దోషం కాస్త నోటికంటుంది. మన అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒక మాట, తెలిసి తెలియక ఒకడు అశుద్ధాన్ని తొక్కితే తొక్కినటువంటి అశుద్ధాన్ని చేతికి తీసుకొని మరి ఇది ఎప్పటిది అని యోచన చేస్తూ ఎందుకొచ్చింది, ఇది ఎవరిది, ఇది మనుష్యుడిదా తిరియక్తిదా పశువుదా పక్షిదా అని వాడు ఈ విచారణలో వాడికి అంటుకున్న మురికిని కడగడం మానేసుకొని ఆ మురికితోనే మానవుడు జీవితానికి గడుపుతున్నాడే కాని అది ఏదైతే ఏమైంది, తొక్కినది అశుద్ధం అన్నప్పుడు పంపు దగ్గర కడుక్కోవడం కదా కావాల్సింది, ఈ మాత్రం విచక్షణ తెలియదా. కాబట్టి ఇది కూడా లేకుండా దాని విచారణ అంటే బయట విచారణ అలా చేస్తున్నాడు, కానీ అదే విషయం భగవంతుడి దగ్గర ఎందుకు రావడం లేదు అతనికి, విచారణ లేదు అనుకోవడం పొరపాటేనండి. కొంత కొంతమంది తర్కమును బోధించడానికి బయట విషయాల్లో తర్కం మహాబాగా చేస్తారు, ఒక వంకాయకుండేటువంటి గుణాలు ఎలా ఉంటాయో దాని లోపల ఏ విధంగా ఉంటే ఎన్ని మచ్చలు ఉంటాయో ఏ మచ్చలు ఏపురుగుంటుందో కొన్ని విషయాలు కూడా తర్కంతో బాగా చెప్పగలిగిన వాళ్ళు దాని ఎలాగా దీన్ని చేయగలిగినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెప్తారు, కానీ అదే తర్కాన్ని భగవంతుడి మీద ఎందుకని వారు చేయడం లేదు, విషయం ఎందుకు నిలబడడం లేదు అంటే దాని మీద అనాసక్తి జనించడమే కారణం. పైగా వీళ్ళు కూడా చూడండి ఎందుకు దాక్కోవలసి వచ్చిందంటే దుర్జనులు అంటే పాపం సజ్జనులకు ఎప్పుడు భయమేనట, ఎందుకని వారితో అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వారి సాధనకు అంతరాయం కలుగుతుందని భయం అంతే. ఎందుకని దూరంగా ఉండాలనుకుంటారు, ఇప్పుడు ఆ దుర్జనుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి ఒక అరగంట సమయం పోతోంది, ఈ అరగంట సమయము భగవంతుడు అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి సమయం జమ అవుతోంది. అందువల్ల అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగంటే ఈ దుష్టమైనటువంటి ప్రవృత్తులు లోపలికి రాకుండా ఉండడం, వాటికి దూరంగా ఉండడం చాలా లోకాపావాద్ భయం. మానవుడికి నిజమైనటువంటి సాధకుడికి భయం ఎక్కడ ఉంటుందంటే చెయ్యని పనికి కూడా లోకం తనని ఎక్కడ నిందిస్తుందోననే భయంతో ఉంటాడు వాడు సాధకుడు అనేవాడు. ఇది కూడా మనకి సుందరకాండలో వస్తోంది లోకోపావాద్ భయం. ఎక్కడ వస్తోంది అంటే ఆంజనేయ స్వామి వారికి వస్తోంది, ఈ లోకం వచ్చేటువంటి అపాయమే, నేను వెళ్ళి ఈ సముద్రాన్ని దాటి లంకంతా వెతికి అమ్మ కనపడలేదని వెళ్ళి అక్కడ ఉండే వానరులతో చెప్తే, వానరులు వెళ్లి రాముడితో చెప్తే, రాముడు దిగులుతో అయ్యో సీత కనపడలేదని శరీరాన్ని విడిస్తే, ఆ వెనక లక్ష్మణుడు కూడా శరీరాన్ని విడిస్తే, వీళ్ళిద్దరి తర్వాత సుగ్రీవుడు, సుగ్రీవుడి తర్వాత వానర సైన్యం, వీళ్ళందరూ శరీరాన్ని విడిచేస్తే, ఇంతమంది శరీరాలు విడవడానికి కారణమైనటువంటి దేహమును ధరించిన వాడిని నేను కావడం వల్ల పాపం నాకు సంక్రమిస్తే, ఇంత పాపాన్ని మూటగట్టుకుని ఉండేటువంటి శరీరం ఉండడం అవసరమా, కాబట్టి నేను ఇక్కడ చేతిలో పడింది తింటాను, నోట్లో పడింది నవ్వుతాను, నా శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను అని సుందరకాండలు ఆంజనేయ స్వామి అని అంటారు. అక్కడ ఆయన దేనికి భయపడ్డాడు, దేనికి భయపడ్డాడండి, కనిపిస్తున్నటువంటి మద్య మాంసాల వాసన కూడా ఆయన భయపడలా, ముక్కు పుటాలను అదరగొడుతుంది. చూడండి, పంచేంద్రియాలు, ఐదు పంచేంద్రియాలని లాగివేసేటువంటి లక్షణం ఉన్నది లంకలో అని చెప్పారు. ఏమంటే కన్నుని ఆకర్షిస్తోంది సుందరమైనటువంటి స్వరూపాలు. ఏ ఎలా ఉన్నారో మీరు ఒక్కసారి సుందరకాండ రోజు పారాయణం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో, ఎలా రావణుడు అంతఃపురంలో కనిపిస్తారో మొత్తం చెప్తారు. అంటే ఈ కన్నుని ఆకర్షించే రూపం ఉంటుంది అక్కడ, కానీ దానికి లొంగల ఆంజనేయ స్వామి. శబ్దం, వీణులు విందైనటువంటి సంగీతం వినిపిస్తుంది, దానికి కూడా ఆయన లొంగలేదు. ఆ తర్వాత జిహ్వా, నాలుక, జిహ్వా చాపల్యం, ఎంతెంత వాసన అండి. ఆ వంటగదిలో నుంచి వచ్చేటువంటి వాసనల గురించి చెప్తాడు వాల్మీకి మహర్షి వారు. సుందరకాండ చదువుతూ చాలా మంది అన్నారు, ఏమండి మేము ఎందుకండి సుందరకాండ చదివేది, లంకలో ఆడవాళ్ళు ఇలా ఉంటారు, ఆ పదార్థాలు ఇలా ఉంటాయి, మద్య వాసన ఇలా వస్తోంది, మాంస వాసన ఇలా వస్తోంది, అక్కడ కోయబడినటువంటి జంతువుల యొక్క శరీరాలు ఇలా ఉంటాయని ఆకారాలతో వర్ణించి చెప్తున్నాడు వాల్మీకి అది తెలుసుకోవడానికి అంటే, కాదు కాదు, ఆ ఎన్ని చూస్తున్నటువంటి ఆంజనేయుడు వాటిలో ఎలా పడకుండా ఉన్నాడో తెలుసుకోవడానికి సుందరకాండ చదవాలి. కేవలం వాటినే చూసుకుంటూ వెళితే సుందరకాండలో ఏముందనుకునేవాడికి, బయట ఉండేటువంటి వాటిని అనుభవించేవాడికి అంత మాత్రమే తెలుసు. సాధకుడు అయినటువంటి వాడు వాటన్నింటినీ కూడా నిగ్రహిస్తాడు, వాటన్నింటినీ దాటతాడు. ఆయన భయపడింది ఒక్కచోటే, లోకోపావాద్ భయం. ఎక్కడ లోకం అకారణంగా తనని నిందిస్తోందో, దీనికి భయపడేవాడు సాధకుడు అంటే. లోకంలో ఉండేటువంటి విషయాలు ఎప్పుడు తన మీద పడతాయని వాడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సాధకుడికి భయం ఉంటుంది, ఎక్కడుంటుంది, ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు తన మీద ఎక్కడ పడతాయో, ఈ జాగ్రత్త అవసరం సాధకుడు. అదేవిధంగా దుర్జనులకు దూరంగా వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు ఏదో చేతగాని వాళ్ళయ్యో, లేకపోతే దైత్యుల్లో ఉండేటువంటి బలానికి చూసే భయపడ్డల్లా వాళ్ళు, వాళ్లతో ఈ సమయం కాస్త ఎదురు తిరిగి పోరాడితే భగవంతుడిని ధ్యానం చేసి భగవంతుడిని అనుభవించి భగవన్నామాన్ని పలికేటువంటి సమయాన్ని వాడు పోగొట్టుకుంటారు. అందువల్ల వాడు ఏకాంతాన్ని కోరుకుంటూ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇది సాధకుడు అవలంబించవలసినటువంటి స్థితి. ఆ విధంగా అమరేంద్రాదులందరూ కూడా ఈ వారికి ఉండేటువంటి స్వర్గాన్ని విడిచేసి అడవులకు వెళ్లడం మొదలు పెట్టారు. ఈ విధంగా హిరణ్యకశ్యపుడు దుఃఖంతో చనిపోయినటువంటి సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడికి అంత్యక్రియలు చేయడం జరిగింది. మరి ఏడుస్తున్నటువంటి బంధువుల్ని ఎలా ఓదార్చాడు హిరణ్యకశ్యపుడు? మనం కంస వైరాగ్యం పోయిన సంవత్సరం విన్నాం, ఇప్పుడు హిరణ్యకశ్యప వైరాగ్యాన్ని వినబోతున్నాం. కాబట్టి ఆ వైరాగ్యం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ,
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 జై సద్గురుదేవ,
జై సద్గురుదేవ.